భగవంతుడు వాసుదేవ స్వామి హర్యానా రాష్ట్రంలో ఉన్న కురుక్షేత్రంలో అర్జునుడికి గీతని భగవద్గీతను ఉపదేశించినారు. రామ కృష్ణ శివ అనేటువంటి భగవంతుడి యొక్క నామాల్ని స్మరిస్తే మనకి ఎంత పుణ్యమో ఎంత పుణ్యప్రదమో, అదేవిధంగా గీత 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 అని స్మరించడం వల్ల కూడా అంతే పుణ్యం వస్తుంది, అంతే దుఃఖ నివృత్తి అవుతుంది. మరణించేటప్పుడు కూడా గీత గీత గీతాన్ని స్మరిస్తే వాళ్ళకి విశేషమైనటువంటి మంచి జన్మలు వస్తాయని, పుణ్యలోకాలకు వెళతారని మన శాస్త్రం చెప్తాం. అన్ని వేదాల యొక్క సారం, అన్ని ఉపనిషత్తుల యొక్క సారం, ప్రపంచంలో ఉన్న అంత సారం కూడా ఈ భగవద్గీతలో పెట్టారు. ఎక్కడా లేనిది ఏదైనా భగవద్గీతలో ఉండొచ్చు, కానీ భగవద్గీతలో లేనిది మటు ఎక్కడా లేదు. భగవంతుడు ఏం చెప్పాడు, ఈ మూడు లోకాలు నిన్ను పరిపాలిస్తున్నానంటే గీతలో చెప్పిన జ్ఞానాన్ని అనుసరించి ఈ మూడు లోకాలను నిన్ను పరిపాలిస్తున్నానని భగవంతుడు వాసుదేవ స్వామి తన గీతలో చెప్పాడు. ఆయన కాన్స్టిట్యూషన్ భగవంతుడి యొక్క రాజ్యాంగం ఏంటంటే ఇది భగవద్గీత, భగవంతుడి యొక్క రాజ్యాంగం. అందుచేత ఇవి ఈ 700 శ్లోకాలు మీరు జాగ్రత్తగా శ్రవణం చేసి మననం చేస్తే మీరు చిత్తప్రజ్ఞలు అవుతారు, జీవన్ముక్తులు అవుతారు. మీరు ఈ శరీరంలో ఉండగా, ఈ లోకంలో ఉండగానే మీకు ముక్తి లభిస్తుంది. ఈ భగవద్గీతని మీరు చదివి అర్థం చేసుకుని మననం చేసి అర్థం చేసుకుంటారు, చదివితే పుణ్యం వస్తుంది, అర్థం చేసుకుంటే జ్ఞానం వస్తుంది. నాకు అర్థం అవడాలి ఉడికి చదువుతున్నా అంటే దాని ఫలితం దాని ఒక అర్థం చేసుకుంటే జ్ఞానం వస్తుంది. 12వ అధ్యాయం 13వ శ్లోకం నుండి 20వ శ్లోకం వరకు 8 శ్లోకాలు అతనికి చాలా ఇష్టడు. భగవంతుడికి ఎవరంటే ఇష్టడు, నే ప్రియ, నాకు ఎవరంటే ప్రీతి, నాకు ఎవరంటే చాలా ఇష్టం, నాకు ఎవరంటే చాలా మమకారం, ఎవరు నేను అత్యంతంగా అతీవంగా ఎక్కువగా ప్రేమిస్తున్నాను అనేటువంటిది 8 శ్లోకాల్లో భగవంతుడు చెప్పాడు. అద్వేష్ట సర్వభూత, సర్వభూతములు పట్ల ఎవరికైతే ద్వేషం లేదో, అన్ని జీవరాశి పట్ల, అన్ని జీవుల పట్ల ఎవరికైతే ద్వేషం లేదో వారింటే నాకు చాలా ఇష్టం, వారింటే నాకు చాలా ప్రీతి అని భగవంతుడు చెప్తున్నాడు అర్జునుడు. ఎవరి సమస్త జీవుల పట్ల, ఈ సర్వభూతాల పట్ల, ఈ జీవబోధి పట్ల, ఈ లోకుడి పట్ల, ఈ జనాల పట్ల ఎవరికైతే ద్వేషం లేదో వారింటే నాకు చాలా ఇష్టం అర్జున అని చెప్తున్నాడు భగవంతుడు వాసుదేవుడు. అయితే ఇప్పుడు నీ పట్ల నాకు ద్వేషం లేదు, అయితే నేనంటే భగవంతుడు ఇష్టపడుతున్నాడా? నా పట్ల నీకు ద్వేషం లేదు, మీరందరూ కూడా భగవంతుడికి ఇష్టడు కాదు. నేను అర్థం ఏంటంటే మీరు నన్ను ద్వేషించడానికి కారణాలు కనిపిస్తున్నప్పటికీ ద్వేషించకూడదు, వారంటే ఇష్టమారు. మీరు నేను ద్వేషించడానికి కారణాలు కనిపిస్తున్నానుకున్న మాట అప్పుడు కూడా మీకు ద్వేషం అన్నది రాదు. నేను మిమ్మల్ని అందరినీ ద్వేషించడానికి తగిన కారణాలు కనిపిస్తున్నాను, అప్పుడు కూడా నాకు మీ నేను ద్వేషం రాదు. ద్వేషించడానికి తగిన కారణం అన్నప్పటికీ ఎవడ హృదయంలో ద్వేషం పుట్టడం లేదు, ఆ జీవుడంటే నాకు పరమ ప్రీతి అని భగవంతుడు చెప్తున్నాడు. మైత్రీ అంటే తర్వాత అందరి జీవుల పట్ల స్నేహభావం కలవాలి. అందరి జీవుల పట్ల మనకి స్నేహం ఉందా లేదు? కొంతమంది పట్ల స్నేహం ఉంది, కొంతమంది పట్ల విరోధం ఉంది, అలా కాదు. సమస్త జీవుల పట్ల స్నేహం ఉండాలి. స్నేహం అంటే ఏమిటి? ఏ జీవుడికి ఏ కష్టం వచ్చినప్పటికీ దాన్ని నివారించగలగాలి మనం. భవిష్యత్తులో వాడికి ఫలానా కష్టం వస్తుంది అని మనకు తెలుసుంటే ముందే జాగ్రత్త పడి దాన్ని నివారించగలగాలి. అదే స్నేహధర్మం. ముఖం మీద ఏమో స్నేహం నటిస్తూ ఉంటారో సాక్షాత్ విమర్శిస్తాం, అది కాదు స్నేహం అంటే. ఎప్పుడు కూడా ఇద్దరు సత్పురుషుల మధ్య మరణించే వరకు ఇద్దరు సత్పురుషుల మధ్య స్నేహం నిలబడుతుంది. ఇద్దరు చెడ్డవాళ్ళ దగ్గర ఇచ్చిన స్నేహం నిలబడదు, ఒక మంచివాడికి ఒక చెడ్డవాడికి మధ్య స్నేహం నిలబడదు. మరణించే వరకు ఎవరికి స్నేహం ఉంటుందంటే ఇద్దరు సత్పురుషుల మధ్య స్నేహం. ఎవరైతే స్నేహితుడిగా ఉంటున్నాడో సమస్త జీవకోటికి వారింటే నాకు చాలా ప్రీతి, వారింటే నాకు చాలా ప్రేమ అని భగవంతుడు చెప్తున్నాడు. సర్వసాధారణం అనేది ఎవరైనా మనకు ఉపకారం చేస్తే వాళ్ళ పట్ల స్నేహం ఉంటుంది, అది లోపల యొక్క లక్షణం. భక్తుడి యొక్క లక్షణం అది కాదు. ఎదుటివాడు మనకేం చేస్తున్నాడనే దానికి నిమిత్తం లేకుండా సమస్త జీవకోటి పట్ల ఎవడైతే స్నేహంగా ఉంటున్నాడో వాడు నాకు పరమ ప్రీతి. కొంతమందికి వాళ్ళ దేహ సౌందర్యం వాళ్ళకు సుఖం, కొంతమంది వాళ్ళకున్న రూపాయలు వాళ్ళకున్న సుఖం, కొంతమంది వాళ్ళకున్న చదువే వాళ్ళకు సుఖం. ఇక్కడ ఏమిటి, నేను కూడా ఆస్తి చూసామా? మంచి స్నేహాల వల్ల మనం బాగుపడతాం. మనం చదువుకున్న చదువు కంటే, మన దగ్గర ఉన్న ధనం కంటే మంచి స్నేహాల వల్ల మనకు విలువ. అంటే ఇంగ్లాండ్లో ఒక కవి ఏం చెప్పాడంటే, నువ్వు ఎటువంటి వాడని చెప్పదు నాకు, మీ ఊళ్ళో 4 స్నేహితుల పేర్లు చెప్పు, ఆ 4 స్నేహితుల పేరు చెప్తే దాన్ని బట్టి నువ్వు ఎటువంటి అంచనా కట్టుకుంటా అన్నాడు. అంటే నీకు మంచి స్నేహితులు మంచి స్నేహాలు కనుక నిజంగా దొరికితే అది ఆస్తితో సమానం. మనం ఏమనుకుంటామంటే ఎలా ధనవంతుడు వాళ్ళ చాలా అదృష్టవంతులు, పూర్వజన్మలు అదృష్టం చేసుకున్నారు అంటే వాళ్ళ ధనం వచ్చిందనుకుంటాం. ఎవరైనా పెద్ద పెద్ద చదువులు చదువుకుంటూ వాళ్ళకి ఏదో పూర్వజన్మలో విశేషం ఉంటే వాళ్ళకి ఆ ధనం వచ్చింది అని అనుకుంటాం మనం. కానీ యథార్థం చెప్పాలంటే మంచి స్నేహాలు దొరికిన వాడే నిజమైన మనిషి పాడైపోవడానికైనా స్నేహాల కారణం, బాగుపడటానికైనా స్నేహాల కారణం. అంటే స్నేహాల విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. మీరు మొక మాటలు పోయినా పర్వాలేదు, కానీ స్నేహాల విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో చేయకూడదు అనేది దానికి వివేకం కావాలి, అదే జ్ఞానం. బ్రహ్మనిష్ఠుడు ఏ జీవి పట్ల విరోధంగా ఉండదు. ఇప్పుడు నా మీద నేను నాకు విరోధం ఉంటుందా? ఎందుకేత ఉండదు? నన్ను నేను ప్రేమించుకుంటున్నాను, నన్ను నేను ప్రేమించుకుంటాను కానీ నన్ను నేను ద్వేషించుకుంటాను. అదేవిధంగా తన మీద తనకు ఎంత ప్రేమ ఉంటుందో, తన మీద తనకు ఎంత స్నేహం ఉంటుందో, సమస్త జీవకోటి పట్ల అంత స్నేహం ఉన్నవాడే నాకు చాలా పరమ ప్రీతిని భగవంతుడు చెప్తున్నాడు. కరుణ కరుణంటే జాలి కలపాలి, అన్ని జీవుల పట్ల జాలి కలపాలి. ఎవరి హృదయంలో అయితే జాలి ఉంటుందో వాడు దేవుడితో సమానం, దాని ఇంగ్లీష్లో కన్ఫెషన్ అంటారు. ఎవరి హృదయంలో అయితే జాలి ఉంటుందో, దయ ఉంటుందో, కరుణ ఉంటుందో వాడు జీవుడు కాదు దేవుడితో సమానం. గ్రంథాలన్నమాట, ఎవరి వాళ్ళు ఎవరైనా మంచి గుణాలు ఉన్నారనుకుంటున్నాను, వాళ్ళ మీద మనకు ప్రేమ కలుగుతుంది, దయ కలుగుతుంది, కరుణ కలుగుతుంది. చెడ్డ గుణాలు ఉన్న వాళ్ళు ఉంటారనుకోండి, ఆ చెడ్డ గుణాలు ఉన్న వాళ్ళ మీద మనకు ఎలాగైనా కరుణ కలగదు. గుణాలు చూస్తాం ఇక్కడ భగవంతుడు చెప్పేది ఏంటంటే, ఎవరి వాడు గుణంతో సంబంధం లేకుండా నువ్వు ఆ జీవుని కనుక ప్రేమించగలుగుతుంటే నువ్వు కరుణామయ్యావు. అది కరుణ అంటే ఇక్కడ భగవంతుడు చెప్పేది. దయగల వ్రతం ఎక్కడైతే ఉందో ఆ జీవుడు పట్ల నాకు పరమ ప్రీతి కలుగుతుందని ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు. ఈ మేఘాలు అభ్యర్థించినప్పుడు ఏ విధం లేదు, ఆకాశంలో ఉన్న శివుడు కనిపించడం లేదు. మన హృదయంలో ఆత్మ ఉన్నప్పటికీ, భగవంతుడు ఉన్నప్పటికీ ఈ చెడ్డ గుణాలని మేఘాలు ఆపు చేయటం వల్ల మనకు వస్తుంది తెలియదు. కరుణామయుడై ఉండాలి మనం. నిర్మమ మమకారణం లేనివాడు. మనం ఏమనుకుంటున్నాం అంటే, మనం పూజ చేస్తే, యాత్రలు తీస్తే, పుస్తకాలు చదివితే, ఉపన్యాసాలు చదివితే, పుస్తకాలు రాస్తే, దాహీంలో ప్రకృతిలో శాస్త్రాలన్నీ తెలిపితే భగవంతుడి అంటే మనకు చాలా ప్రీతిని మనంటే ఇష్టపడతాడని మనం అనుకుంటాం. అది కాదు ఇక్కడ, మమకారం లేని వాడింటే నాకు చాలా ప్రీతి అని చెబుతున్నాడు భగవంతుడు. ఎవరికైతే మమకారం లేదు వాడింటే నాకు చాలా ప్రీతి అని చెబుతున్నాడు. అహంకారం అంటే నేను, మమకారం అంటే నాది. ఈ నేనున్న చోట కూడా నాది ఉంటుంది. నేను తర్వాత నాకు వస్తుంది, కానీ నేను లేకపోతే నాది లేదు. నేను నాది అనేది ఈ రెండు ఎవరికైతే ఉండవో వాడింటే నాకు చాలా పరమ ప్రీతిని భగవంతుడు వాసుదేవ స్వామి చెబుతున్నాడు. అసలు మనం అర్థం చేసుకోవాలంటే అహంకారమే జీవుడు, అహంకారమే మనసు, అహంకారమే శరీరం. అహంకారం లేకపోతే శరీరం లేదు, అహంకారం లేకపోతే లోకం లేదు, అహంకారం లేకపోతే మనసు లేదు, అహంకారం లేకపోతే జీవుడు. ఇది మనం నేననుకునేదేమో అహంకారం. గీతలో పుట్టుకు నేను నేనంటాడు చూడండి, నేను చెప్తున్నానని చెప్తే ఆ నేను ఆత్మ. ఎందుకో చెప్పి చదువులే కనుక రిజల్ట్ అవుతే అవిజ్ఞతలైతే అభివృద్ధి పోవాలి, ఆ జ్ఞానం ఎగ్జైతే లోపల అజ్ఞానం పోవాలి. అది ఏ యూనివర్సిటీలో చదువుకొచ్చిన వాళ్ళకైనా అజ్ఞానం పొందింది. ఈ అనుభవంలో చెప్పాలి, అది ఇప్పుడు అన్నారు. ఇప్పటికీ నాకు తెలియని కాలాలున్నాయి, తెలియ పెట్టిన కాలపోతే నిప్పుడు అవుతుందండి. అసలు విద్య అంటే అర్థం ఏంటంటే, ఏ విషయం నేను తెలుసుకోవడం వల్ల నాలో ఉన్నటువంటి అజ్ఞానం పోతుంది అదే విద్య. నా స్వరూపాన్ని ఏదైతే తెలియజేస్తుందో అదే విద్య. నాలో ఉన్న శాంతిని ఏదైతే తెలియజేస్తుందో అదే విద్య. నాలో ఉన్న నిజమైన సుఖాన్ని ఏదైతే తెలియజేస్తుందో అదే విద్య. అది చదువు ఎక్కడికి తీసుకెళ్తాం మనం? ప్రతి వారికి ఏంటంటే చదువుకుని విజ్ఞానవంతుడు అవుతాం లేదు, చదువుకుని సుఖపడదామని. చదువు ఎందుకంటే ఉద్యోగం చేయడానికి, ఉద్యోగం ఎందుకు వస్తుంది? డబ్బు వస్తుంది, డబ్బు వస్తే బాగుంది. స్వామి వివేకానంద దగ్గరికి ఒక అతను వచ్చాడు చదువుకునే పొరవాడు. జాను స్వామి ఏపల్ భగవద్గీత గురించి, ఉపనిషత్తుల గురించి నేర్చుకోవాలన్నాను స్వామి, నేను శిష్యుడిగా ఉంటాను అని కొంతకాలం చెప్పాడు. నాకు శిష్యుడిగా ఉంటానంటున్నాను బాగా ఉంది, మరి తెల్లారుజాము మూడింటికి లెగాలి నువ్వు. గురువు ఎదురు వచ్చిన వాళ్ళు వేసినా పర్వాలి, శిష్యులు మరి కొంచెం తెల్లారుజాము లెగాలి. గురువుకేమో శిష్యుడేమో సేవ చేయాలి. ఎన్ని చేస్తారంటే నాకు అభ్యంతరం లేదన్నాడు నరేంద్ర. కానీ మీరు చెప్పిన పద్ధతి అంతా ఏంటంటే, నాకు శిష్యుడిగా ఉంటే అనవసరం, నేను గురువుగానే ఉంటే బాగుంది అనిపిస్తాను. మొట్టమొదటి శిష్యుడిగా ఉండాలని వచ్చాను నేను, అది మీరు చెప్పాక మటుకు గురువుగానే ఉండాలన్నది. కానీ నాకు శిష్యుడిగా ఉంటే ఇష్టం లేదు. ఎందుకంటే శిష్యుడిగా ఉంటే గురువు సేవ చేయాలి, గురువుగా ఉంటే సేవ చేయాలి. దేశం యొక్క పట్టి అలా ఉంది. ఎన్ని చదువులు చదివినప్పటికీ మనలో ఉన్నటువంటి ఈ శాశ్వత వస్తువుని, ఆత్మ వస్తువుని కనుక మనం తెలుసుకోలేకపోతే చదివిన చదివిందని కూడా సాగుకు ఉపయోగపడతాయి. చివరికి నిర్మమ నిరహంకార, అహంకారం లేనివాడంటే నాకు చాలా ప్రీతి, మమకారం లేనివాడన్నా, అహంకారం లేనివాడన్నా నాకు చాలా పరమ ప్రీతి అని భగవంతుని చెబుతున్నాడు. దుఃఖం వచ్చినా సుఖం వచ్చినా సమంగా చూసుకునేవాడు. దుఃఖం వస్తుంది, ఒకసారి సుఖం వస్తుంది, రెండాటిని కూడా సమానంగా ఎవడైతే చూస్తున్నాడో వాడన్నా నాకు చాలా ప్రీతి. సర్వసానికి ఏమవుతుందంటే మనం అనుకున్న కోరిక నెరవేరకపోతే దుఃఖం వస్తుంది. అలా దుఃఖం కనుక వస్తుంటే వాళ్ళంటే నాకు ప్రీతి పుట్టదు అన్నాడు. తర్వాత ఈ భక్తులు ఏమనుకుంటున్నారంటే, అనుకున్న పనులు అయిపోతాయంటే భగవంతుడికి మన మీద చాలా దయ ఉందనుకుంటున్నారు. అది కాదు, ఇక్కడ మీరు అనుకున్న పని అయినా, మీరు అనుకున్న పని అవ్వకపోయినా, ఎవరి మనసు అయితే సమానంగా ఉంటుందో వాడంటే నాకు చాలా ఇష్టం సమానంగా భగవంతుడికి చెబుతున్నారు. అంటే ఏమిటి, మనం పని చెయ్యాలి, వచ్చి పరిచయం మర్చిపోవాలి. మీరు మర్చిపోయిన పరిచయం వస్తుంది. ఇప్పుడు పాలకొలు వెళ్తాను, కారు కూర్చున్నాను అనుకోండి, కారు కూర్చున్న తర్వాత పాలకొలు మర్చిపోయిన పాలకొలు తీసుకెళ్ళి పడాల్సిన కారు. భగవద్గీత కూడా మనకు అర్థం అవ్వడం కారణం ఏంటంటే, మన మనసులు చిన్న చిన్న కిరసనాలు దీపాలంటే ఈశ్వరాను గ్రహం ఉంటేనే కానీ ఆ విషయాలను కాదు మనం. అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచించుకోండి, మీకు ఎప్పుడైనా దుఃఖం వచ్చే కారణం ఉండొచ్చు, సుఖం వచ్చే కారణం ఉండొచ్చు. దుఃఖం వచ్చినప్పటికీ మీ మనసు చెల్లించకూడదు. అటువంటి మనసును చూస్తే నాకు చాలా ఇష్టం. వ్యాధిస్తుంది అనిపిస్తుంది. మనస్వప్నంలో ఉండాలి మనసు. పేద క్షమి అంటే క్షమ గలవాడు, అంటే ఊర్పుగలవాడు. నేను మంచి మాట చూసినాన్ని మీరు అందరూ హృదయంలో పెట్టుకోండి. ఒక వినయము అనే గుణం కనుక మీకు లేకపోతే మిగతా సద్గుణాలను మీ దగ్గర రావు, అది మీ చుట్టుపక్కల కూడా రావు. అన్నిటికంటే ఏం గొప్ప గుణం ఏంటండి గణేష్? వినయలేని వాడికి చదువు కూడా రాదు, వినయలేని వాడికి ధనం రాదు. వినయలేని వాడికి ధనం వచ్చినా నిలబడదు. వినయం లేని వాడికి చదువు వచ్చినా, వినయం లేని వాడికి ధనం వచ్చినా వాడికి అపకారం చేస్తారు. ఎండిని తాగాలనుకునే వాడికి ఎండిని డబ్బా చేసి తెలిసింది అనుకోండి, ఆ ఎండిని వాడికి ఉపకారం చేస్తున్నా అపకారం చేస్తుంది. చేలో ఒక గంటలో నీళ్ళు వస్తున్నాయి అనుకోండి, రెండు గంటలు బయటకు వెళ్ళిపోతున్నాయి నీళ్లు. ఎంత నీళ్ళు వచ్చినా చేలో చొక్కను ఉండదు. అదే మనం ఏం చేస్తున్నాం? ఏదో గంట సేపు నామాన్ని స్మరించుకుని గట్టు ప్రవాసం చేస్తుంటే ఈ చేసుకుని కొంచెం కష్టపోతాం. అంటే ఆధ్యాత్మికంగా మీరు అభివృద్ధి పొందాలంటే సహవాస విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. దోళ కొట్టేయకుండా, మనుషులు పాడు వేయకుండా, చుట్టూరు కంచెలు ఎదురు అయితే వేస్తాము చిన్న చిన్న ముక్కలకి. అది ఈ భక్తులు అభివృద్ధికి రావాలనుకున్న వాడు సత్పురుషులు సహవాసం చుట్టూ కంచెలా ఉపయోగపడుతుంది. అంటే సత్పురుషుల సహవాసం ఎన్నడి విడిచిపెట్టకుండా జాగ్రత్తగా తీసుకుంటూ వెళ్ళాలి. ఏ శని క్షమగలవాడు ఓర్పున మనిషి అంటే నాకు చాలా ఇష్టమని భగవంతుడు వాసుదేవ స్వామి చెప్తున్నారు. అందరం ఓర్పుగానే కూర్చున్నాం కదా ఇక్కడ, మీరు ఓర్పు లేని వాళ్ళు ఎవరు? అయితే మనం అందరం ఓర్పున్న వాళ్ళం. అంటే ఏమిటి? మీ ఓర్పు పోవటానికి తగిన కారణాలు ఉన్నప్పటికీ మీ ఓర్పు ఎప్పుడైతే పోకుండా ఉంటుందో అది ఓర్పు ఉన్నట్లే. మీరు అనుకుని నెరవేరకపోయినప్పటికీ, ఇంట్లో పరిస్థితులు, ఒంట్లో పరిస్థితులు, ఊళ్ళో పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఎవరికైతే ఓర్పు పోదో వాడే ఓర్పు ఉండవచ్చు. అంటే అటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఓర్పు పోకూడదు. అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని కొంత అందరూ ఓర్పుగానే ఉంటారు. పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఓర్పు నిలబెట్టుకోవాలి, అది క్షమ అంటే. ఇప్పుడు ఇంతవరకు చెప్తున్నటువంటి ఈ మాటలు ఈ జాగ్రత్తగా ఆచరిస్తే మనకి మోక్షాన్ని ప్రసాదిస్తాం. సంతృష్ట సతతం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేవారు, తృప్తిగా ఉండేవారు, కంటెంట్మెంట్. అమావాస్య రోజున ఒకలాగా, పౌర్ణ రోజున ఒకలాగా కాకుండా సదా సంతోషంగా ఉండేవాడు అన్న నాకు చాలా ప్రీతి. ఎల్లప్పుడూ సతతం, ఎల్లప్పుడూ ఆల్వేజ్ తృప్తిగా ఉండాలి. ఈ తృప్తి కూడా గొప్ప దైవీ లక్షణం. కొంతమంది ఏమంటారంటే మనకు చాలా కళలు వస్తున్నాయని అలా అంటా ఉంటారు రాత్రులు నిద్రలు. అసలు కళ ఎందుకు వస్తుందని మీకు తెలుసా? మీరు ఏమనుకుంటున్నారంటే కళ అబద్ధం అని ఇది నిజమని అనుకుంటున్నారు. యథార్థం చెప్పాలంటే మీ మనసులో ఎటువంటి లక్షణాలు ఉన్నాయో, మీ మనసులో ఎటువంటి గుణాలు ఉన్నాయో జాగ్రత్త అవస్థలో ఇది కళ్ళలో తెలుసు. మీరు ఎటువంటి వాళ్ళు మీకే తెలియదు, ఇప్పుడు కళ్ళలో తెలుసు. మీ మనసులో ఎటువంటి గుణాలు ఉన్నాయో మీ జాగ్రత్త అవస్థలో తెలియదు, మీ స్వప్నంలో తెలుసు. అంటే మీరు జాగ్రత్త అవస్థలో కంటే స్వప్నంలోనే మీకు మరీ దగ్గరగా ఉన్నారు. ఏంటంటే స్వప్నంలో వాసన బట్టి మనసు కల్పిస్తుంది. మీకున్న లక్షణాలు, మీకున్న గుణాలు, మీకున్న దోషాలు, మీకున్న బలహీనతలు జాగ్రత్త అవస్థలు కంటే స్వప్నంలోనే బాగా తెలుస్తాయి. అంటే కళ కూడా మనకు గురువు, మనకు వచ్చి స్వప్నాలు కూడా మనకు గురువు చూస్తామని. ఇప్పుడు మనకు దుఃఖం వస్తుంది, భగవద్గీత చదివిన దుఃఖం వస్తుంది, భగవాన్ మాటలు చెప్పుకున్న దుఃఖం వస్తుంది, యాత్రకు వెళ్ళిన దుఃఖం వస్తుంది, నదిలో మురిగిన దుఃఖం వస్తుంది, గురువు దగ్గర పాఠాలు చెప్పించుకున్న దుఃఖం వస్తుంది, దాన్ని కాకీళ్ళు వచ్చి దుఃఖం అయిపోతుంది. ఎంతకాలం అయితే మనం అబద్ధాన్ని నిజం అనుకుంటామో అంతకాలం మనకు దుఃఖం వస్తుంది. ఈ జరిపడమే కాదు, కోటి జన్మల్లో కూడా అలా ఆట వస్తాం. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం? నిజాన్నేమో అబద్ధం అనుకుంటున్నాం, అబద్ధాన్నేమో నిజం అనుకుంటున్నాం. ఇలా అనుకోవడంలో కొన్ని తలంపులు మన బుర్రలో పుడుతున్నాయి, దీనివల్ల దుఃఖం పడతాం. అది దుఃఖం ఎవరిని విడిచిపెట్టదు, లోపలనే దోషం బయటకు పోయేవారు. అసలు ఈ పచ్చంగాలు, ఈ భజనలు, ఈ స్తోత్రాలు, ఈ మీటింగులు, ఇవన్నీ కూడా నిజాన్ని నిజంగా చూసే శక్తి కనుక మనకు కలగలేకపోతే ఇవన్నీ కూడా ప్రయత్నం లేదు. మీరు ఒక్కళ్ళే చచ్చిపోయిందా స్వర్గానికి వెళ్ళడం గొప్ప కాదు. మీ ఓర్పు వల్ల, మీ సహనం వల్ల, మీ సమాధానం వల్ల ఎక్కడో స్వర్గాన్ని మీ గృహంలో తీసుకురావాలి, మీ గృహాన్ని స్వర్గరాజ్యం చేయాలి, అది గొప్ప. అసలు విషయాన్ని మీరు అర్థం చేసుకోవడం మానేసి కాకీయాలు లేదు, వారైనా చేయాలని లేదు, భగవద్గీత చదవాలి, ఈ గొడవలు పెట్టుకుంటున్నారు. కానీ మీరు భగవంతుని మన అందరి హృదయంలో ఉన్నామని చెబుతున్నాడు కదా, ఉన్నప్పటికీ మన చేతిగా ఎందుకు దొరకటం లేదు అనే ప్రశ్నలు ఏం చేసి ఎందుకు చేసుకోండి. కఠోపనిషత్తులు ఏం చెప్పాడంటే బలహీనులకి, బద్ధకత్తులకి, పిరికి వాళ్ళకి ఆత్మ తెలియదని చెప్పారు. అసలు ఏది మనకు మంచివో, ఏది మనకి చెడ్డో తెలియని పరిస్థితిలో మనం ఉన్నాం. ఏది మనకు ఉపకారం చేస్తుందో, ఏది మనకు అపకారం చేస్తుందో తెలియని స్థితిలో మనం ఉన్నాం. ఏది మనకు మేలు చేస్తుందో తెలియని స్థితిలో మనం ఉన్నాం. అంచేత మన బుర్రను మనం పాలు చేసుకునే దానికంటే భగవంతుడు చెప్పిన మాటలన్నీ పరిపూర్ణమని విశ్వాసించి వాళ్ళని ఆచరిస్తే మనం బాగుపడతాం. ఒకవేళ భగవంతుడు చెప్పిన మాటలన్నీ మీకు నమ్మకం కుదరటం లేదు అనుకుని మాట వాసు అనుకోండి, అంటే లోపల కల్మషం ఎక్కువగా ఉన్నట్టు, లోపల పాపం ఎక్కువగా. భగవంతుడు భగవద్గీతలో చెప్పిన మాట్లాడి మీకు ప్రేమ కానీ, విశ్వాసం కానీ, నమ్మిక కానీ, వాటి మీద ఆచరించాలని బుద్ధి కానీ మీకు కలగటం లేదనుకోండి, లోపల పాపం ఎక్కువగా ఉండదు. అంటే మీరు కోర్టుకి వెళ్ళక్కర్లేదు, కాలేజీకి వెళ్ళి ఎవరిని అడిగి తెలుసుకోకండి. మనం అందరం స్వతంత్రం ఉండి సినిమా చూడాలంటే సినిమాకి వెళ్ళిపోతాం, నిగ్రహించుకోరు. ఎవరికైనా అపకారం చేయాలంటే నిగ్రహించుకోవడం, అపకారం చేయాలి. మన మనసులో ఏ కోరిక వస్తే ఆ కోరిక నెరవేరే వరకు మనం నిద్రపట్టదు. మన స్వతంత్రం ఎలా అవుతాం అంటే మన మనసుకి మన అహంకారం మన బాధ్యత. ఎవరైనా ఇప్పుడు తిట్టాలనిపిస్తున్నా కొన్ని, ఎవరైనా కొట్టాలనిపిస్తున్నా కొన్ని, తిట్టకుండా ఉండాలని కొట్టకుండా ఉండాలి. ఇంకే మన అహంకారానికి మనం బాధ్యత. మన స్వతంత్రం కాదు. ఎవరు స్వతంత్రుడు? తన మనస్సుని, తన అహంకారాన్ని, తన ఇంద్రియాలని ఎవరైతే స్వాధీనం చేసుకుంటున్నాడో వాడికి స్వాతంత్ర్యం వస్తుంది. కొంతమంది హృదయాలు ఎంతో అందంగా ఉంది. వాళ్ళ నోటి ద్వారా ఒక మాట వచ్చినా, ఆ ముఖాన్ని చూసినాను, వాళ్ళ ప్రవర్తన చూసినాను, వాళ్ళ జీవిత సరళన చూసినాను, మన దుఃఖం మనం భగవంతుడు ఏ విధంగా అయితే ప్రపంచానికి మేలు చేయడానికి కృష్ణ లోకంలో అవతరించాడో, కొంతమంది మహాత్ములు కూడా, కొంతమంది మహాపురుషులు కూడా ఈ లోకానికి మేలు చేయడం కోసం అవతరిస్తుంటారు. వాళ్ళకి మమకారం కాని అహంకారం కాని యోగి. యోగి అంటే ఏంటి? అనగిన స్వభావం కలవాడు. ఆత్మను ఎవడైతే నిరంతరము ఎల్లవేళ పదా ఆత్మను స్మరిస్తాడో, ఆత్మను మననం చేస్తుంటాడో వాడు యోగి. అనగిన స్వభావం కలవాడు. స్వభావం అంటే ఏంటి? మనలో ప్రకృతి వాసనలే స్వభావం. ఇక్కడ కూర్చున్న వాళ్ళు నీకు కానీ నాకు కానీ ఏమైనా స్వభావం అనగిందే? నా స్వభావం అనగాదు. స్వభావం కనుక అనకపోతే జ్ఞానం రాదు. యోగైన వాడికి మంచి స్వభావం అడుగుతుంది. ఎంచేది వాళ్ళ స్వభావం అడుగుతూ వాళ్ళని ప్రకృతి వాళ్ళు అడుగుతాయి. వాడు నిరంతరం ఆత్మ స్మరిస్తాం. లోకం మనల్ని మెచ్చుకుంటాం లేదా ఊళ్ళో మనల్ని మెచ్చుకుంటున్నారా లేదా అది నీకు కావాలి, కానీ ఈశ్వరుడు మనల్ని మెచ్చుకుంటున్నాడు లేదా నీకు అక్కర్లేదు. మోక్షాన్ని లోకం ఇవ్వండి నీకు. ఈశ్వరుడు మోక్షాన్ని యథాత్మ అంటే తన మనస్సును స్వాధీనం చేసుకున్నవాడు యథాత్మ. నీ మనస్సును గాలికి విడిచిపెట్టేయకూడదు. ఎవరైతే తన మనస్సును అభ్యాసం వల్ల వైరాగ్యం వల్ల స్వాధీనం చేసుకుంటున్నాడు, ఎవరి మనసును వాడు స్వాధీనంలో తెచ్చుకుని కంట్రోల్ చేసుకుంటున్నాడు, వాడింటి నాకు చాలా ప్రీతి అనిపిస్తుంది. మీకు ఎన్ని రూపాయలు ఉన్నాయి? ఎన్ని ఎకరాలు ఉన్నాయి? బ్యాంకులను మీ డబ్బు ఎంత ఉంది? అదే అర్థం లేదు భగవంతుడు. నీ మనసును నువ్వు స్వాధీనం చేసుకుంటున్నాడు. అలా నీ మనసును నువ్వు స్వాధీనం చేసుకుంటే మటుకు నువ్వు నాకు చాలా ప్రీతి పాత్రలు అవుతావు అని చెప్తున్నాడు భగవంతుడు. దృఢం ఇచ్చే కొంతమందికి ఏమిటంటే అనుమానం వస్తూ ఉంటాయి. ఏమిటి అనుమానం? భగవంతుడు ఉన్నాడా లేదా? దీని కారణం ఏంటంటే లోపల ఉన్న పాపం. ఎప్పుడు అనుమానాలు భగవంతుడు ఉన్నాడా లేడా అనే అనుమానం పెట్టుకోకుండా భగవంతుడి యొక్క అస్తిత్వం పట్ల, ఆత్మ యొక్క అస్తిత్వం పట్ల నువ్వు నిరంతరం నీ నిండు హృదయంతో, నీ నిండు మనస్సుతో భగవంతుని పూర్తిగా విశ్వసించి దృఢ నిశ్చయ అంటే అనుమానం పెట్టుకోకుండా ఈ లోకాన్ని నడిపేవాడు ఒక ఉన్నాడు, ఈ జీవుని నడిపేవాడు ఒక ఉన్నాడు, ఈ ప్రపంచాన్ని నడిపే ఒక కర్త ఒక ఉన్నాడు. అనుమానం పెట్టుకోకుండా కర్త ఎన్ని పరిపూర్ణ విశ్వాసం ఉన్నవాడు దృఢ నిశ్చయంగా ఉండగలరు. అదే యేసుక్రీస్తు ఏం చూస్తాడంటే నీ ఇల్లు కొండ మీద కట్టిన ఇల్లులే ఉండాలన్నారు. మనిషిలో లోపాలు ఉన్నప్పటికీ భగవంతుడి పట్ల ఒక పరిపూర్ణమైన విశ్వాసం ఉంటే వాడు తప్పనిసరిగా బాగుపడతారు. దేవుని కుమారుడు అంటుంటారు యేసు క్రీస్తువాడు. రే మీరు మాట వరకు అంటున్నారు కానీ మీకు పూర్తిగా నా మీద విశ్వాసం ఉందని అడిగారు యేసు. ఆ వందన స్వామి మీ దగ్గర పరిపూర్ణమైన విశ్వాసం లేదు అన్నారు. ఆ దగ్గరమని నామలో కూర్చోబెట్టాడు. ఈయన నామలో కూర్చున్నాడు. ఒక మైల్ లక్ష సముద్రంలో చూసాడు నామలో ఒక గాలి అని చూస్తాడు. కానీ జాలివాన్ వచ్చేందుకు ఏంటి పర్వాలేదు చిన్నపోతాం అని సముద్రంలో పడిపోయి ఇలా అనుకోండి. అవి ఏంటి? యేసుక్రీస్తుని మర్చిపోయారు, బైబిల్ని మర్చిపోయారు, భగవంతుడిని మర్చిపోయారు. ఇంటికి అలాగే చేరుకుంటారు. ఇంటికి ఇంటికి దృష్టి పడిపోయి అప్పుడు యేసుక్రీస్తు ఏం చేశారంటే తన చెయ్యిలా పైకెక్కి ఆ గాలివాన్ని ఆపు చేసి విశ్వాసహీనులారా, నిజంగా మీరు నన్ను దేవుని కుమారుడు నన్నుకి సముద్రానికి గాలివానికి ఇంటికి గడవలసిన పని ఉంటాను. సమనాశ్రమం మరొక పేరేంటి? ఇల్లి ఆశ్రమం. భగవాన్ ఎప్పుడైనా ఒక రోజు ఏదైనా బద్దకంగా ఉన్న కాటి మానేస్తే భగవాన్ మానేశారు. భగవాన్ యా కాజీ మానేశారని కూడా ఎవరికి ఉండేది కాదు. వాళ్ళకి ఆ కాజీ టైం ఏం తెలియదు, ఇచ్చి టైం ఏం తెలియదు, వాళ్ళకి బెల్ల కొట్టారు. అదే భక్తులు అయ్యో ఇవాళ భగవాన్ కాజీ తాగలేదు అంటుండే బాధ ఒక భక్తుడు కూడా. ఎవరో కొంతమంది ఉండొచ్చు జనరల్ భక్తుల యొక్క లక్షణాలు కూడా అలా ఉంటాయి. విశ్వాసం అనేది సామాన్యం అనుకోకండి. మీరు నిజంగా దేవుడి పట్ల మీరు విశ్వాసం కనుక ఉంటే మీరు ఎన్ని చెడ్డ గుణాలన్నా కాలిపోతారు. ఆ విశ్వాసం అగ్నిలో కాలిపోతారు. ఎంత పెద్ద గడ్డి మీద అయినా ఒక అగ్ని పొలంలో అదే మీలో మీలో ఎన్నో దుర్గుణాలు ఉండొచ్చు, మీలో బలహీనత ఉండొచ్చు, మీరు లోపాలు ఉండొచ్చు, పాపాలు ఉండొచ్చు. కానీ భగవంతుడి మీద కనుక మీకు ఉన్న విశ్వాసం పరిపూర్ణమైన విశ్వాసం కనుకుంటే మీ లోపాలన్నీ కూడా అగ్గిపోలేస్తే గడ్డి మీద ఎలా కాలిపోతుందో, అగ్గిపోలేస్తే దంటకొప్ప ఎలా కాలిపోతుందో, విశ్వాసం అని అగ్గిపోల వల్ల మనలో లోపాలనే కాలిపోతుంది. అటు విశ్వాసం మనలో ఎవరికైనా గురువు పట్ల కానీ నిశ్చయం దృఢ నిశ్చయ నిశ్చయమైన బుద్ధి కలిగి ఉండాలి. వ్యావరంగా పనికిరాదు, వ్యావరంగమైన పనికిరాదు. దృఢ నిశ్చయ నిశ్చయమైన బుద్ధి కలిగి ఉండాలి. మన అగ్గిపళ్ళు మన లోపాలు కలిగిన భగవంతుడు కావాల్సింది. భగవంతుడి అని పూర్తి అయినటువంటి విశ్వాసంతో చాలు మనం తరిస్తాం. సందేహాలు పెట్టుకోవచ్చు. సందేహాలను సృష్టించి అహంకారం, భగవంతుడు ఉన్నారా లేదని మీకు అనుమానం పుట్టించి అహంకారం, కొన్ని సందేహాలు మీరు సాగిస్తుంటే అహంకారం డౌరు. దృఢ నిశ్చయం అంటే పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉన్నవాడంటే నాకు చాలా ఇష్టం అంటున్నారు. పుట్టిన తెలివిదాకా ఉన్నవాడికంటే భగవంతుడి పట్ల పూర్ణమైన విశ్వాసం వారు తొందరగా బాగుపడతారు. నైర్పిక మనోబుద్ధి, మనస్సు బుద్ధి నాకు అర్పించాలి. ఈ మనస్సు ఈ బుద్ధి నాకు అర్పించిన వాళ్ళే ఉండాలి. మన మనస్సును ఎవరికి అర్పించాము? ప్రకృతికి, లోకానికి అర్పించాం. బుద్ధిని ఎవరు అర్పించాము? లోకానికి అర్పించాం. అలా కాదు, ఈ మనస్సుని ఈ బుద్ధిని నాకు అర్పించాం. భగవంతుడి ప్రాధాన్యం ఆశ్రయించాము. దాన్ని మన మనస్సు కనుక భగవంతుడికి ఇచ్చేసామనుకున్న మాట వస్తుంది. విషయాన్ని చూపించడానికి ఎవరం కారణం? భగవాన్ మనస్సు, భగవాన్ యొక్క బుద్ధి అరుణాచలేశ్వరుడు తన మనస్సును తన బుద్ధిని పరిపూర్ణంగా సమర్పించున్నాడు. ఇవాళ ఫలాన రోజు నీ మాట అన్నామండి, చెట్ట మాట అన్నామండి, ఏమనుకోకుండా మనసులో పెట్టుకోకండి. అందరికీ భగవాన్ అక్కడ మనసులో పెట్టుకోవడం నా మనసు ఎక్కడ ఉండాలని మనసు అరుణాచల విషయం గుర్తించాడు ఆయన. ఈనాడైతే అరుణాచల అరుణాచలాన్ని స్మరించాడు, ఈనాడైతే అరుణాలను గుర్తు అనుకుని జరిగిందో, ఈనాడైతే అరుణాచల భూభాగం మీద కాలు పెట్టాడు, తన మనస్సును తన గుర్తిని తన ఇంద్రియాలన్నింటిని ఈశ్వరుడు సమర్పించాడు. ఇప్పుడు మీరు నేను చిక్కు పెట్టుకోవడం అక్కడ మనసు అని పెట్టుకుంటే ఆయన మనస్సును ఈశ్వరుడు సమర్పించాక, ఆయన బుద్ధిని ఈశ్వరుడు సమర్పించాక మన మాట్లాడి పెట్టుకోవడానికి ఏముంది? అది ఏమైనా ఉంటే కదా, సంచో పెట్టా ఉంటే కదా పెట్టుకోవడం. ఎవడైతే తన మనస్సుని తన బుద్ధిని తన గురించి తన ఇంద్రియాలు నాకు అర్పిస్తున్నాడు, నాకు భక్త నా ఇంటి భక్తుడిగా ఉంటున్నాడు. నాయని భక్తుడిగా అంటాడంటే కృష్ణుడికే భక్తుడే ఉండాలక్కర్లేదు మీరు. ఇక నేనంటే ఇప్పుడు కృష్ణుడు యొక్క శరీరం అతను కాదు, మద్భక్త అంటే ఆత్మ ఏంటి, సత్యం పట్ల మీకు ఎవరికైతే నిజమైన భక్తి ఉందో, మీరు లోపాలన్నా సరే నా ఇంటి భక్తి ఉంటే చాలు, మీరు అంటే ఇష్టపడతారు. మధ్వాచార్య గారు ఏమన్నారంటే భక్తి అంటే మీరు సామాన్య అనుకోకుండా భక్తి అనేది పెద్దది అన్నారు. పెద్ద పిల్లలకి నేతలు అలవాటు గురికి అలవాటు. అదే ఈ భక్తి కూడా పెద్ద పిల్లలకి, ఈ భక్తి ఉన్న వాటి విషయాలు విషయాలు గొడవలు, అహంకారం గొడవలు, మానసిక గొడవలు, ఇంద్రియాల గొడవలు అలవే అలవని చెప్పారు. అంటే భక్తి అంటే మీరు సామాన్య అనుకుంటారా అంటే పెద్ద పిల్లలు అన్నాను మధ్వాచార్య. నా ఇందు భక్తి లేదు, నేను మోక్షాన్ని ఇస్తాను అన్నాడు పరమేశ్వరుడు. భక్తిని ఎవరైనా సంపాదించుకుంటారు? నా ఇందు భక్తి కలిగింది, నా ఇందు ప్రేమ కలిగింది, నా ఇందు అనురాగం కలిగింది. మీలో లోపాలన్నా సరే నా ఇందు భక్తి ఉంటే చాలు, మీరంటే ఇష్టపడతాను. ఒక మాట మీరు జ్ఞాపకంచుకోండి, మీ రూపాయలు మీరు బ్యాంకులు ఎలా వేసుకుంటున్నారు, మీరు నామస్మరణ కూడా భగవంతుడు నామస్మరణ కూడా బ్యాంకులు వేసుకుంటారు కూడా. మనం బ్యాంకులు వేసుకున్న డబ్బు మీ శరీరం పడిపోయింటే ఆ డబ్బు పడిపోయింది, కానీ మీరు నామం చేసుకుంటే అది కూడా బ్యాంకులో డబ్బు వేసుకున్నట్టు సమానం. మీ శరీరం పడిపోయినట్టు కూడా ఆ డబ్బు పోవాలి. ఇతర లోకాల్లో మారుతుంది, ఇతర దేహాల్లో మారుతుంది. ఈ డబ్బు మారదు, ఈ డబ్బు అమెరికా అయితే మారదు, ఇతర దేహంలో ఇతర లోకంలో వెళ్ళక్కర్లేదు. మన ఇండియాలో డబ్బు అమెరికా అయితే మారదు, రష్యా అయితే మారదు, మన దేశ అగ్రెసి దాడి అయితే మారదు. కానీ నామంలో చూసే ఈ నామం ద్వారా మీరు సంపాదించుకునేటువంటి పుణ్యం, మీరు సంపాదించుకునే మంచి ఉంది ఈ బ్యాంకు. ఈ బ్యాంకులు ఏంటి, ఈ దేహంలోనే కాదు, ఇంకొక దేహంలో ఇంకొక లోకంలో ఎక్కడైనా మారుతుంది. దీని తెలియదు అది చదక ఏ కలరావండ పెట్టే ఆధ్యాత్మో లోక లోకం. ఇప్పుడు భగవంతుడు చెప్పింది ఏంటంటే, ఎవడైతే జనాన్ని కంగారు పెట్టడం, ఎవరైతే ప్రజలను ఆవేశపెట్టడం, వాళ్ళంటే దానికి చాలా ఇష్టం అంటాడు భగవంతుడు. చూసారు ఎంత బాగా చూడతాడు చూడండి, మనము ప్రజలను కంగారు పెట్టకూడదు, ప్రజలు చూసి మీరు కంగారు పడకూడదు. కొంతమంది అంటే అంటారు ఈ ఊళ్ళో అంటే నా పేరు చేసి చాలా మంది అదిలిపోతారు అంటారు, అదంతా రాక్షసులు అదిలిపోవడం ఏంటంటే 95 100 నెత్తి పెట్టించుకొని మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ భగవంతుడు అటువంటి వాళ్ళకి కోట కోసి రోజు చూపిస్తాడు. ఇప్పుడు కొంతమంది ఓట్లు కోసం ప్రజలను ఆవేశపెడతారు, ఆవేశపెట్టిన కానీ ఓట్లు లేదు. భగవంతుడు చెప్పి ఎందుకంటే ఆవేశపెట్టద్దు, జ్ఞానం కలిగిలా చేస్తే చేయకుండా ప్రజలు ఆవేశపెట్టద్దు. నా సొంత కలిపిల్లది భగవంతుడు చెబుతున్న మాటలు, ఈ ఎలక్షన్ మాటలు కాదు, సెలక్షన్ మాటలు కాదు, శాశ్వతమైనటువంటి సత్యం అని భారతదేశ రాజ్యాంగంలోనే కాదు భగవద్గీత అంటే. భారతదేశ రాజ్యాంగంలో 90 తక్కువ ఉన్నాయని రోజు రోజుకోసారి మారుస్తున్నారు రాజ్యాంగం అని భారతదేశ రాజ్యాంగంలోనే కాదు భగవద్గీత అంటే. నన్ను లోక ప్రమాణం కాదు, ఈశ్వర ప్రమాణం. లోకంలో మనుషులు చెప్పే మాటల ప్రమాణం కాదు, మనకి భగవంతుడు చెప్పే మాటల ప్రమాణం. లోకం అంటే దుఃఖాలను అజ్ఞానంతో కూడిన లోకం, అవివేకంతో కూడిన లోకం. లోకం ఎటువంటి అంటే స్వామి వివేకా అని చెప్పారు, కుక్క తోక అంటే కుక్క తోక వంకర ఎవరికి తిండేది, ఈ లోకం కూడా అటువంటిగా అంటే ఈ లోకాన్ని చూసి పెట్టడం నువ్వు కంటారపడతాను అంటారు. కొంతమంది ఏమనుకుంటారంటే ఆయుళ్ళు మన గురించి ఏం చెప్పుకుంటున్నారు, ఎంత వాళ్ళ కళ్ళ తల చూసుకుంటారని పొరపాటు. ఆత్మవిశ్వాసము లేని మనిషి ఎన్నడూ మోక్షమునకు పొందలేదు. దేవుడు లేడని చెప్పినా నాకు ఇష్టమే, కానీ మీరందరూ భక్తిని విడిచిపెట్టేసినా నాకు ఇష్టమే, కానీ మీరు ఆత్మవిశ్వాసాన్ని మనకు పవచ్చు. ఆత్మవిశ్వాసం లేని వాడికి ఈ లోకం లేదు, పరలోకం లేదు. నీ కళ్ళతోటి మిమ్మల్ని మీరు చూసుకోవడం మానేసి, ఎర్రవాడి కళ్ళతోటి మిమ్మల్ని మీరు చూసుకోవడం మీ బలహీన. ప్రపంచం ఏంటంటే ఒక నాయకుని ఏమన్నారంటే, ఇటువంటి మాటవాడి కంటే ఒక నాయకుని ఏమన్నారంటే, కానీ మీలో ఫలానా దోషాలు ఉన్నాయి, ఫలానా లోపాలు ఉన్నాయి, మీరు తగిలించుకొని అన్నారు ఒక మీటింగ్ లో. అంటే ఆ నాయకుడు ఏమన్నారంటే, మహాత్మా గాంధీ గారు ఉన్న దోషాలు ఉన్నాయి నాలుగు వంటి లెక్కంట. అది ఏం చెప్పాలి, ఇంటే తగిలించుకుంటానని చెప్పడానికి మాట ఊరుకోవాలి. మహాత్మా గాంధీ గారు దోషాలు ఉన్నారు అర్థం ఉందని మాట. మహాత్మా గాంధీ గారిని ఎవరో కాల్ చంపేశాడు, అయితే మనం కూడా ఎవరైనా కాల్ చంపేస్తే బాగుందని అనుకోవాలి మనం? అది మాటలకు అర్థం ఉందండి. వాళ్ళ కళ్ళలోంచి మిమ్మల్ని మీరు చూసుకోకండి, మీ కళ్ళతోటి మీరు చూసుకోండి. ఎదుట వాళ్ళ కళ్ళలోంచి మిమ్మల్ని మీరు ఎటువంటి వాళ్ళు మీరు చూసుకున్నంత కాలం మీరు ఎంత పుణ్యం చేసినప్పటికీ ఎన్ని జన్మలు వచ్చినప్పుడు మీ జ్ఞానం కలగదు కలగదు కలగదు. ఆత్మవిశ్వాసం లేని వాడికి ఆత్మ తెలియబడదు. దాన్ని కంగారు పెట్టడో లోకాన్ని చూసి ఎవరైతే కంగారు పడడో, ఎవరైతే లోకాన్ని భయపెట్టడో, ఎవరైతే లోకాన్ని చూసి భయపడడో, ఎవరైతే లోకానికి శోభ పెట్టడో, ఎవరైతే లోకాన్ని చూసి శోభ పడడో, ఎవరైతే లోకానికి కీడు చేయడో, లోకం చేత కీడు చేయబడడో, వాళ్ళంటే నాకు చాలా ప్రియం, వాళ్ళంటే నాకు చాలా ఇష్టం అర్జున అని భగవంతుడు వాసుదేవ స్వామి చెప్తారు. హర్షం సంతోషం అమర్షం ఓరవలేని పని, ఒక మంది ఓరవలేని పని ఉంటుంది. ఎంత వాళ్ళు అభివృద్ధిలోకి వస్తాను కొంతమంది ఓరవలేదు, అదే ఓరవలేని పని ఈలో ఉంది ఉందనుకో దాంట్లో ముందుల పని. అది ఒక రోగ లక్షణం సుమా అర్జున. ఎన్ని రోగాలండి, ఇప్పుడు మన రోగం ఉందనుకోండి, ఆ రోగం ఉంటే హాస్పిటల్కి మందు పుచ్చుకుంటాం.
అరే ఎవరి వాడు బాగుపడుతున్నాడని ఓర్వలేనితనం ఇందులో ఉంటే అది జబ్బు సమా. క్యాన్సర్ జబ్బు శరీరానికి జబ్బు, ఈ ఓర్వలేనితనం అది నీ మనసుకు జబ్బు. ఆ జబ్బుకు మందుని తగ్గించుకోరా, అందులో విడుదల పొందు. నీ రోగానికి మందు ఏదైతే పుచ్చుకుంటున్నావో నీలో ఓర్వలేనితనం అనే గుణం ఉంటే పెద్దల యొక్క మాటలు విని దేవుడికి సేవ చేసి గురువుడికి సేవ చేసి సత్పురుషు యొక్క సహకారంతో నువ్వు మందు తిని ఆ గుణములు ఆ చెడ్డ గుణం నుంచి బయటకు రా అర్జున. ఏమి మాకు లేవంటే మేమందరం పరిశుద్ధి మీకు అనుకున్నాం. శరీరానికి రోగాలు ప్రమాదం లేదు, వల్లకల్లా తారిపోతాం. నా క్యాన్సర్ దగ్గర వచ్చిందనుకోండి శరీరం తారిపోయి క్యాన్సర్ మిగలదు, శరీరంతో కూడా క్యాన్సర్ తారిపోతుంది. నా గుండె దగ్గర వచ్చిందనుకోండి నా గుండె కాలిపోతుంది వల్లకాళ్ళు. కానీ వరవల ఎందుకనే గుండె దగ్గర ఉందనుకోండి నాకు మనసులో గుణం ఇవ్వడానికి వల్లకాళ్ళు కాదు, ఏ కాటిలోనూ కాదు. కొన్ని ఇంకో దేహానికి వెళ్ళిపోతాను అది కూడా వస్తుంది, ఇంకో లోకానికి వెళ్ళిపోతాను అది కూడా వస్తుంది. దేహాలు వస్తాయి, దేహాలు పోతాయి, మనసులు వస్తాయి, మనసులు పోతాయి, కానీ గుణాలు నాకు కూడా వస్తాయి. ఏ వల్లకాటిలోనూ కాదు. కొంతమంది ఏమంటారంటే ఆయన పిడకల్లో పెడితేనే కానీ గుణాలు పాడదు, అబద్ధం. పిడకల్లో పెడితే అది ఒళ్ళు కాకుండా కానీ మనకు కావచ్చు. మొత్తంతో ఎముకలతో రక్తంతో ఉన్న శరీరం ఏదైతే ఉందో లోపల గుణాలతో ఉన్న శరీరం శరీరం ఉంది, దాని సూక్ష్మ శరీరం అంటారు. ఆ సూక్ష్మ శరీరం నిద్రలో కాళ్ళ శరీరంలోకి పడుకుంటుంది. ఆ సూక్ష్మ శరీరం పని చేస్తా అంటే నిద్రలో కళ్ళు వస్తాయి, ఆ సూక్ష్మ శరీరం తనంత పని చేయబట్టి కళ్ళు రావు కాళ్ళ శరీరంలో. రాత్రి నిద్రలో సూక్ష్మ శరీరం వెళ్ళి కాళ్ళ శరీరంలో కలిసినప్పుడు బాగా నిద్ర పడుతుంది, కళ్ళు రావు. ఈ నిద్రలో కారణ శరీరంలోకి వెళ్ళి కలవకుండా సూక్ష్మ శరీరం పనిచేస్తా అంటే నిద్రలో కలవ కళ్ళు ఎలా వస్తే మన గుణాలు బట్టి కలవ. దేవుని చూపించండి ఉంటే అంట, రాత్రి మీరు నిద్రలో ఎవరైనా మనిషిని చూశారనుకోండి ఆయన చూపించాలనుకున్నారు, మీరు నాకు చూపించారు, అది నేను నిద్రలో చూసే మాట నిజం అబద్ధం. మీరు చూసే మాట నిజం. ఏ రామకృష్ణ పరమహంసంతో దేవుని చూసినప్పటికీ మీ మనకు ఎలా చూపించగలడు, మీరు చూపించగలరు నాకు. రాత్రి మీరు కళ్ళలో చూసిన సుబ్బారాయని మీరు చూసిన సుబ్బారాయని నాకు చూపించగలరు, మీరు చూపించలేదు. నేను దేవుని చూశాను కూడా మాట్లాడచ్చు, నేను మీకు ఎలా చూపించగలను. అది ఆ దేవుని దగ్గరికి మీరు వెళ్ళటానికి నేను సహకారం చేయాలి. కొంతమందికి ఏదైనా చిన్న మంచి జరిగితే వాళ్ళకి ఏదైనా చిన్న సంతోషం వస్తే పక్కరా సంతోషం వచ్చేస్తాను, చిన్న మేలు జరిగితే చాలా అనుసుకోలేరు. అంటే కొంతమంది డబ్బు వచ్చినా చదువు వచ్చినా ఉంచుకోలేదు, కొంతమంది కోటి రూపాయలు వచ్చినా అలా అని అలా ఏమి పడలేదు. కొంతమందికి ఏదైనా సీ వచ్చింది అనుకోండి, కొంతమందికి ఎకరాన్ని 40 వర్షాలు పడినా పట్టుకోలేదు, ఇంకా ఆ పట్టుకుని 40 పండు వేసిందో 40 పండు వేసిందో అనుకుంటుంది, అది ఉంచుకోలేకపోతుంది. 40 పంచు గంటలు వేస్తున్నారు, 10 గంటలు వేస్తాం. 60 బస్తాలు పండి 40 బస్తాలు 60 బస్తాలు పండించుకుని అది అది చెప్పండి, మనం ఊర్చుకోమంటున్నారు. 60 బస్తాలు పండిందని రోడ్డు ఎక్కొద్దంటారు, కనుక తినండి. 60 బస్తాలు పండిన రోజు రోడ్డు మీద పడి గంటలు వేయక 10 బస్తాలు పండిన రోజు ఇంటికి కూర్చొని ఎవరు వద్దురా, ఆ రెండు చెట్టలు వస్తున్నారు కదా అర్జున్ అని చెప్తున్నారు. ఇవన్నీ ఈ దిక్కు మనకి అర్జును మీద ఉంటుంది దిక్కేస్తున్నారు, భగవంతుడి దిక్కు అని మన కోసం. కానీ అర్జున్ నా గురించి నుంచి మాత్రంలో కర్రలా అక్కడ పెట్టుకుని మాట్లాడాడు మీద దిగ్గా భయంలోంచి ఉద్వేగం. ఉద్వేగంటే మనసు యొక్క శోభ, మనసు యొక్క వికారం. కొంతమంది అస్తున్నా మనసులో వికారాలు పడతా ఉంటారు, మనసు యొక్క వికారం నుంచి ఎవరైతే నిమిషం పొందుతున్నాడో ఎవరైతే స్వేచ్ఛ పొందుతున్నాడో అటువంటి భక్తుడు అంటే నాకు చాలా ఇష్టం. అర్జున్ అపేక్ష అపేక్ష ఏం పెట్టుకోండి, చాలా మహాశైలరా. ఎవరికైతే అపేక్ష అనేది లేదో వాడు జీవుడు కలవడం ఇస్తాడు, ఎవరికైతే అపేక్ష అనే గుణం లేదో వాడు ఇస్తాడు, వాడు జీవుడు కాదు. తన దేహానికి ఏం అవసరం వాడు దక్కడు, తన ఇంద్రియాలకు అవసరాలు ఏంటి వాడు దక్కడు, తన మనస్సు యొక్క అవసరాలు వాడు దక్కడు, తన అహంకారం యొక్క అవసరాలు దక్కడు, తన దేహం యొక్క అవసరాల కానీ తన మనస్సు యొక్క అవసరాల కానీ అతి విషయంలో కూడా అపేక్ష లేకుండా ఎవడైతే ఉంటాడో వాడు అనపేక్ష అంటే అపేక్ష. మనం ఏమనుకుంటామంటే నా దేహం కూడా నేను చూసుకోకపోతే ఈ దేహం కూడా ఎవరు చూస్తాడు, నా దేహం కూడా నేను చూసుకోకపోతే ఈ దేహం నిలిచి తన సొంతం చేసుకుంటాను, నా దేహం పట్ల నేను అపేక్ష వదులుకుంటాను. అవి దేహం కాదు దేవాలయం, రమణమర్యాన్ని ఎందుకు పూజించాలి, కృష్ణుడి శరీరాన్ని ఎందుకు పూజిస్తున్నారు, రామకృష్ణ పరమ శరీరాన్ని ఎందుకు పూజిస్తున్నారు, బుద్ధుడి యొక్క శరీరాన్ని ఎందుకు పూజిస్తున్నారు, అవి దేహాలు కాదు దేవాలయం. ఇక్కడ వాళ్ళ శరీరాలు మీరు వాళ్ళకి అదే చూపించుకున్నారు కాబట్టి ఆ దేహాలు దేవాలయం, మన దేహాలు శవాలయం. వారి దేహాలు దేవాలయం, జ్ఞాని యొక్క దేహం దేవాలయం, అజ్ఞాని యొక్క దేహం శవాలయం. జ్ఞానం అంటే శివస్వరూపం, మనకి శివస్వరూపం. అజ్ఞాని శవదృష్టి, జ్ఞానివి శివదృష్టి. ఎవరు చందాలు తింటే చర్మ దృష్టి కలం వారు చందాలు అన్నారు, ఎవరికైతే చర్మ దృష్టి ఉందో వాడికి చందాలు. తన దేహం పట్ల కానీ తన ఇంద్రియాల పట్ల కానీ తన మనస్సు పట్ల కానీ ఏ రకమైనటువంటి అపేక్షలు అనపేక్షుడు పిటి. కొంతమంది శుచిగా ఉంటారు, ఇల్లు శుభ్రంగా ఉండాలి, ఒళ్ళు శుభ్రంగా ఉండాలి. భగవంతుడు ఏమంటున్నాడు, బాహ్య శుచితం లోపల శుచి ఉండాలన్నాడు. కొండ బయట కడుక్కో లోపల కడుక్కో. నీ ఇల్లు ఏ విధంగా అయితే ఇప్పుడు పెట్టి చూపిస్తున్నావో, నీ ఒంటిని సబ్జెక్ట్ ఏ విధంగా అయితే కడుగుతున్నావో, అదే నీ మనసులో ఉన్న రాగద్వేషాలని కామక్రోధాలని వాటిని భక్తి చోటు కడుగు, ఆత్మ శుచి చేయాలి. నా ఒంటి మీద దుమ్మడుతున్నాను, ఏమంటే సబ్జెక్ట్ కడుగుతున్నాను. మరి నా మనసులో ఏం పడతాను, రాగద్వేషాలు పడతాను, కామక్రోధాలు పడతాను, అది కూడా దుమ్ము లాంటిది. దేని మీద పడ్డది, మరి నీ మనసు మీద పడ్డది. నీ శరీరం ఏ విధంగా అయితే కడుక్కుంటున్నావో నీ మనసు అలా కడుగుతావు. నీ శరీరాన్ని సత్య విధంగా అయితే అవసరం, నీ మనసును కలుపుకోవడానికి స్తోత్రం అవసరం, ప్రార్థన అవసరం, సహవాసం అవసరం, మంచి గ్రంథాల యొక్క పఠనం అవసరం, దేవుని రాదు. నువ్వు నీళ్ళతో ఏ విధంగా అయితే నీ శరీరాన్ని కలుపుకుంటున్నావు, ప్రార్థనతో సత్పురుషులు సహవాసం తోటి నీ మనసును కలుపుకుంటున్నావు. ఏ పని చేసినా సమర్థం కలిపి దక్షత సమర్థం, నువ్వు ఇంట్లో ఏ పని చేసినా సమర్థతగా ఉంటుంది. భగవంతుడు మనకి ఎవరికి ఏ పనులు చేస్తాడు? ఆ పని శుచిగా చెయ్యి, శుభ్రంగా చెయ్యి, సమర్థవంతంగా చెయ్యి, నిన్ను మనస్సుతో చెయ్యి, రాగద్వేషాలు లేకుండా చెయ్యి, మన లోపాలు లేకుండా చెయ్యి. అలా చేస్తే నీ పట్ల కూడా నాకు ప్రేమ కలిగింది. ఒక జిల్లా కలెక్టర్ అంటే మనం చేసిన ఇష్టం ఎవరైతే జాగ్రత్తగా శుభ్రం చేస్తాడు వారి నుంచి భగవంతుడు ఇష్టపడతాడు. నువ్వు ఏ పని చేస్తున్నావు అని కాదు, నువ్వు చేస్తున్న పని శుభ్రంగా చేస్తుంది. అది పెద్ద పని, చిన్న పని. మామూలు అజ్ఞాన దృష్టి ఒకరు తక్కువ, ఒకరు తక్కువ. ఆత్మకి ఎప్పుడు లేదు తప్పు. అన్ని జీవులను ఆత్మ సృష్టించినప్పుడు వాళ్ళు ఎక్కువైన తప్పు. ఉదాహరణ వెళ్తే పక్షపాతం లేదు, శరీరానికి పక్షపాతం వస్తే అటువంటి కదలదు. అదే మనసులో కంటే మన బుద్ధిలో కంటే పక్షపాతం ఉంటే కలిసి కాదు. మనసులో ఉన్న పక్షపాతం నుండి బయటపడు. అందరూ జీవుల పట్ల సమానం. రమాంతరంలో ఎవరైనా పక్షపాతం ఉంటే మీరు అంత దూరానికి ఎంత దూరం వచ్చింది ఇది నేర్చుకోవడానికి, అంత దూరానికి ఎంత దూరం వచ్చింది ఇది నేర్చుకోవడానికి, పక్షపాతం నేర్చుకోవడానికి. కాదు గత వ్యధ సర్వసాధారణంగా మన మనసులో బెండ పెట్టుకుంటాం. బెండ లేకుండా ఉండటమే గత వ్యధ. మనసులో వికారం లేకుండా ఉన్నాం, మనసును క్షోభ పెట్టుకుంటాం, అంటే భయం ఉండదు. భగవంతుడు ఏమంటున్నాడంటే భగవంతుని తెలుసుకోవడం భయం వచ్చేస్తాను కాబట్టి భయం తెలుసుకుంటాం. లోకంలో మనుషులందరికీ భయం ఉంటే మనిషికి భగవంతుని తెలుసుకోవాలి. భయం ఉన్నవాడు భగవంతుని తెలుసుకోవాలి. అంటే భయం ఉన్నవాడికి భగవంతుడు తెలియపడ్డాడు, నిర్భయం భయం ఉన్నవాడికి. మన మీద ఎంత ప్రేమ ఉందో చూడండి భగవంతుడికి. మనకు భయం కలుగుతామంటే భయం కూడా మనసులకు వికారం, మనసులకు క్షోభ. ఎప్పుడైతే మనకు భయం కలిగిందో అప్పుడు దుఃఖం వస్తాం. మీరు దుఃఖం వస్తాం భయం తెలుస్తాడు. కామాంధులకి ధనాంధులకి మనకి భగవంతుడికి తెలియదు. కామావేశ్వన్నా కోపావేశ్వన్నా భగవంతుడికి తెలియదు. ఎవరైతే కామ క్రోధాల్లోంచి బయటపడుతున్నాడో వాడు ఈ లోకంలో ఉండగానే, ఈ శరీరంలో ఉండగానే వాడు ముక్తిని పొందుతాడన భగవంతుడు వాసుదేవస్వామి ఐదు వచ్చిన నుంచి. సరసానికి మనం కాషాయ గుడ్డలు కట్టుకున్నామని ఇదే అంటాం జనరల్, అది సాంప్రదాయం. కానీ ఏంటంటే ఎవరంటే నిరంతరం ఆత్మను తెలుసుకోవడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నాడో వాడు అంటే మీకు ఇంటికాడున్నా ఎర్ర బట్టలు కట్టుకున్నా తెల్ల బట్టలు కట్టుకున్నా నల్ల బట్టలు కట్టుకున్నా నిరంతరము మీరు ఆత్మను తెలుసుకోవడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు వాళ్ళే నిజంగా సన్యాసం. ధనాన్ని సంపాదించుకోవడానికి మనిషి ఎంత కష్టపడుతున్నాడో, విద్యను సంపాదించుకోవడానికి మనిషి ఎంత కష్టపడుతున్నాడో అంతే కష్టం ఆత్మను తెలుసుకోవడానికి కష్టపడితే వాడికి ఆత్మ తెలుసు. ఆత్మను తెలుసుకోవడానికి నిరంతరం యత్నం చేసేవాడి రమణమహర్షి గారు ఏమన్నారంటే కోటను విడిచిపెట్టి దెబ్బలాడటంటే కోటలో ఉండి దెబ్బలాడమన్నారు. ఇల్లు విడిచిపెట్టి దెబ్బలాడటంటే ఇంట్లో ఉండే దెబ్బలాడమన్నారు. మేమందరం ఇంట్లో ఉండి జ్ఞానం సంపాదించాలండి, మీరేమో ఇల్లు విడిచిపెట్టి ఇలా సిద్ధం అవుతారని మీరు అని భగవాన్ అడిగారు. అది భగవాన్ ఏమన్నారంటే ఇల్లు విడిచిపెట్టమంటారా, ఇల్లు విడిచిపెట్టి సన్యాసం ఇచ్చుకోమంటారా, నువ్వు అడుగుతున్నావు కాబట్టి నేను చెబుతున్నా. నేను ఇల్లు విడిచిపెట్టాలా ఇల్లు విడిచిపెట్టకూడదని నాకు సందేహం కూడా రాలేదు. నా దేహ ప్రారంభం అలా ఉంది కాబట్టి ఇల్లు విడిచిపెట్టి వచ్చాను. మీరు ఇల్లు విడిచిపెట్టేస్తారండి, అమెరికా వెళ్ళిపోతారు, లేకపోతే రష్యా వెళ్ళిపోతారు, లేదా స్వర్గానికి వెళ్ళిపోతారు, వైకుంఠానికి వెళ్ళిపోతారు. మీరు ఎక్కడికి వెళ్ళి మీ మనసు మీకు కూడా వస్తుంది. జయించవలసి తెలియదు అంటారు మనసు. గత గత ఏ విషయం గురించి నువ్వు క్షోభపడదు. సర్వారంభ పరిత్యాగి అంటే కర్మ అన్ని కర్మలు విడిచిపెట్టాను, అన్ని పనులు విడిచిపెట్టాను. విజయంలో మీకు అన్ని పనులు విడిచిపెట్టేస్తేలాగా, అన్ని కర్మలు విడిచిపెట్టేస్తేలాగా భగవంతు విజయం చెప్పడం అంటే ఇక్కడ ఉద్దేశం చెప్పమంటే చెప్పిన రహస్యం మీద అవసరం. సర్వ ఆరంభ పరిత్యాగి అంటే సకామ కర్మలు అన్ని విడిచిపెట్టాలి. నువ్వు ఫలితాన్ని కోరి పని చేస్తావు చూడు, ఆ పని నీ కామం కోసం నువ్వు చేసే పని ఉంచుకోవచ్చు, నీ ఇంద్రియాలు సంతృప్తి పట్టడం కోసం నువ్వు చేసే పని ఉంచుకోవచ్చు, నీ మనస్సును సంతృప్తి పట్టుకోవడం కోసం నేను చేసే పని ఉంచిపెట్టు, నీ అహంకారాన్ని ఉపయోగించుకోవడం కోసం నువ్వు చేసే పని ఉంచిపెట్టు. నువ్వు ఫలితాన్ని కోరి పని చేస్తావు చూడు, ఆ పని కోరడం కోసం మనం పని చేస్తాం, కామం కోసం పని చేస్తాం, మన ఇంద్రియాల తృప్తి కోసం పని చేస్తాం. ఈ పనుల వల్ల నీచమైన జన్మలు, నీచమైన శరీరాలు, నీచమైన లోకాలు, నీచాతి నీచమైన పరిస్థితులు నువ్వు జన్మిస్తావు అర్జున. ఈ సకామ కర్మల కనుక విడిచిపెట్టకపోతే, ఈ కామ్యకర్మల కనుక విడిచిపెట్టకపోతే, కోరికలతో చేసే పనుల కనుక విడిచిపెట్టకపోతే, నీచమైన లోకాలు, నీచమైన శరీరాలు, నీచమైన జంతు జన్మలు నీకు భవిష్యత్తులో నీ కోసం కనిపెట్టుకున్నాయి సుమా అర్జున అంటున్నాడు భగవంతుడు. కోరికలతో చేసి ఏ కర్మనకైతే ముక్కుపోతుంది, నీకు ఉరితాడవుతుంది. ఈ సకామ కర్మ నిన్ను వెంటాడుతుంది, వెంటాడు 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 నిన్ను బెట్లను చేసే వరకు ఆ కర్మ విడిచిపెట్టుకుంటున్నాడు వాసుదేవుడు. మీరు నమ్మితే సొమ్ము నమ్మకపోతుంది, మిమ్మల్ని నమ్మమని నేను బతిమాలటం. నీ హృదయానికి పట్టించుకోరా, నీ న్యూస్ పేపర్లో రాసి వార్తాపత్రికలో రాసే మాటల కన్నా విలువైన భగవంతుడు చెప్పిన మాటలకు నీ విలువరా, నీ విలువ పొడుగు అమ్మరు ఆ మాటలకు ఇచ్చే విలువ కూడా భగవంతుడు చెప్పిన మాటలకు నీ విలువరా, నీ అమ్మగారు, నీ మామగారు, నీ అత్తగారు చెప్పే మాటలకు ఆ మాటల విలువ కూడా మీరు భగవంతుడు చెప్పిన మాటలకు నీ ఇవ్వరా. భగవంతుడు నీకు బంధువు కాదా, భగవంతుడు నీకు స్నేహితుడు కాదా, భగవంతుడు మీ స్నేహితులు కోరడా, ఎందుకు మీరు భగవంతుడు దూరం అని, ఈ దేహానికి సంబంధించిన బంధువులు దగ్గరని, ఈ దేహానికి సంబంధించిన స్నేహితులు మనం దగ్గర అనుకుంటున్నాం, భగవంతుడు దూరం అనుకుంటున్నాం. యథార్థం చెప్పాలంటే దేహానికి సంబంధించిన బంధువులు దూరం, ఈ దేహానికి సంబంధించిన స్నేహితులు దూరం, మన స్నేహితులు కోరేవాడు, నిరంతరం మనకు కూడా ఉండేవాడు, ఈ జన్మ జన్మలకి స్నేహం తగనవాడు, జన్మ జన్మలకి బంధుత్వం తగనవాడు, మనకి అతి సమీపంగా మన క్షేమాన్ని నిరంతరం కోరుతూ మన ఎడబాటు కోరకుండా మనకు కూడా ఉండేవాడు, సత్వం కూడా ఉండేవాడు భగవంతుడు ఒక. అటువంటి భగవంతుడు చెప్పే మాటలను కూడా మీరు నమ్మరా, అటువంటి భగవంతుడు చెప్పే మాటల మీద కూడా మీకు గౌరవం లేదా, భగవంతుడు చెప్పే మాటలు మీరు గౌరవం లేనప్పుడు ఆ మాటలు మీరు ఎలా ఆచరిస్తారు? భగవంతుడు చెప్పే మాటలు మీకు గౌరవం ఉంటే ఆచరించాలనిపిస్తుంది, కనీసం గౌరవమే మన హృదయంలో లేనప్పుడు మీరు ఎలా మటుకు ఆచరిస్తారు? మిమ్మల్ని ఆచరించమని చెప్పడం నేను నాకు మటుకు న్యాయమా? మీకు కనీసం గౌరవం లేదు, భగవంతుడు చెప్పిన మాటల మీద మీకు ఆప్యాయత లేదు, కనీసం గౌరవం లేదు, గౌరవం లేనప్పుడు మిమ్మల్ని ఆచరించమని ఎలా చెప్పడం, నేను మటుకు చెప్పడం న్యాయమా? ఇది ధర్మమా? ఇది ఉచితమా? సర్వ ఆరంభ పరీక్షలు మెరిచినట్టుగా దయ లేకుండా కామ్య కర్మలు ఉండిపోతూ, నువ్వు కామ్య కర్మని విడిచిపెట్టవా, నేను గంటారుకుని ఉంటాయి. అది నువ్వు ఎవరైనా సరే, నువ్వు ఏ పొజిషన్ ఉన్నా సరే, నీ దోష ఏదన్నా కాదు, నువ్వు ఏ స్థితిలో ఉన్నా కాదు, నీ వృత్తి ఏదన్నా కాదు, నువ్వు ఏ వృత్తిలో ఉన్నప్పుడు నువ్వు కామ్య కర్మ చేసావా, నేను గంటారుకుంటున్నాడు భగవంతుడు వాసు. ఈ వేల న్యూస్ పేపర్ యొక్క వేస్ట్ పేపర్, ఈ వేస్ట్ పేపర్లకి న్యూస్ పేపర్లకు నువ్వు కూడా భగవంతుడు చెప్పిన మాటలు నువ్వు లేదు లోకం అని లోకం అంట దుఃఖాలు అన్నాడు భగవంతుడు వాసు. ఇది అనిచ్చి మా ఇవాళ దేహం ఎవరైతే కనపడదు, 100 సంవత్సరాలు ఉన్న మనుషులు ఎవరైనా కనిపిస్తున్నారా? ఇంకో 100 సంవత్సరాలు ఇంకా చూసి ఇక్కడ ఉన్న దేహాల్లో ఒక దేహం కనిపిస్తుంది, మన అందరికీ తల దేహం ఉంది. ఇంకో 100 సంవత్సరాలు వచ్చి ఈ కాపాడం జీతాపంలో కూర్చొని చూసి ఇందులో ఒక దేహం కనిపిస్తుంది. ఇవాళండి రేపు పోయి దేహానికి ఇచ్చే విలువ కూడా మనస్సుకి ఇవ్వద్దా? ఇవాళండి రేపు పోయే దేహానికి వచ్చే కనీసం దేహానికి ఇచ్చే విలువ కూడా జ్ఞానానికి ఇవ్వద్దా? ఈ దేహానికి ఉన్న విలువ, ఈ ఇంద్రియాలు కొన్ని విలువ, ఈ మనస్సు కొన్ని విలువ కూడా లేదా జ్ఞానానికి? నువ్వు ఏ వృత్తి చేస్తున్నావు, ఏ పని చేస్తున్నావు, ఏ పోస్టులో ఉన్నావు ప్రధానం కాదు, నీ జన్మ వచ్చినందుకు జ్ఞానం వచ్చిందా లేదా? జన్మ వచ్చినందుకు నువ్వు జ్ఞానం సాధించావు లేదా? అది ప్రధానం కానీ జ్ఞానం లేకుండా జన్మను విడిచిపెడితే, జ్ఞానం రాకుండా శరీరాన్ని విడిచిపెడితే ఆ మనిషి అనుభవించే నష్టం ఎంత ఉంటుందో నేను లెక్క కట్టి చెప్పలేనున్నాడు బైబిల్. నన్ను లెక్క కట్టమాడక్క. ఎవరైతే జ్ఞానాన్ని సంపాదించకుండా జన్మను విడిచిపెడతాడో, దేహాన్ని విడిచిపెట్టేస్తాడో, వాడు అనిపించే నష్టం ఎంత ఉంటుందని మీరు నన్ను లెక్కలు కట్టి చెప్పమని, కానీ లెక్కలు కట్టి చెప్పలేను. వాడు అనిపించే నష్టం లెక్కలకు కూడా అందుతున్నాడు యేసు. నువ్వు కోరుకుని పనులు చేస్తున్నావు కానీ నీకు తెలియటం లేదు, నీ కోరిక నెరవేరొచ్చు నెరవేరకపోవచ్చు, కానీ ఈ పనులన్నీ కూడా నీ నరాలను పట్టుకుంటాయి, నీ ఎముకలను పట్టుకుంటాయి. అవి వల్ల కాళ్ళు నీ ఎముకలను కాల్చిన, నీ ఎముకలు పట్టుకునే సంస్కారాలు కాదు. సర్వ ఆరంభ పరిచయాలు కామ్యకరణ చేయకుండా నిస్వార్థంగా ఏ పని చేసి నిస్వార్థంగా చేయండి, స్వార్థంగా ఏ పని చేయండి. అన్ని పాపాలలోకి గొప్ప పాపం స్వార్థం, స్వార్థానికి మించిన పాపం. పాపం పాపం అంటే స్వార్థమే పాపం, స్వార్థానికి మించిన పాపం అండి. ఈ లోకంలో లేదు పరలోకం. మన జీవితంలో స్వార్థాన్ని మర్చిపోయి నన్ను నేను మర్చిపోయి ఎవరైనా ప్రేమించాను, నన్ను నేను మర్చిపోయి ఎవరికైనా సహాయం చేశానా, నన్ను నేను మర్చిపోయి ఎవరికైనా ఒక మంచి మాట చెప్పానా, నన్ను నన్ను మర్చిపోయి నేను మీకు జ్ఞానం ప్రసాదించడానికి దేహాన్ని ఎప్పుడైనా ఖర్చు చేశాను, ఏ పని చేసిన స్వార్థం కోసం కదా జీవితం. స్వార్థం లేకుండా ఎవరైతే కర్మతోటి భగవంతుని పూజిస్తున్నాడు వారికి మోక్షం. కర్మతోటి ఆరాధించండి, మీరు భగవంతుని పువ్వులతో ఆరాధించడం నేర్చుకున్నారు, పద్యాలు చదివి స్తోత్రాలతో భగవంతుని ఆరాధించడం నేర్చుకున్నారు, స్వార్థం లేకుండా పని చేసి పని చేసి ఆ రకంగా పని ద్వారా భగవంతుని ఆరాధించడం నేర్చుకోండి, అప్పుడు మీకు అందరికీ మోక్షాన్ని ప్రసాదిస్తాడు. సర్వ ఆరంభ పరిచయం ఎవరైతే ఈ కామ్యకర్మలన్నింటినీ సమూలంగా ఎవరైతే విడిచిపెడుతున్నాడు, నాకు భక్తుడై ఉన్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన ప్రేమించిన వాడు మనకు ప్రయోజనం, దాన్ని ప్రేమించండి, దాన్ని ప్రేమించండి, నన్ను ప్రాణం తీసేస్తాడండి భగవంతుడు. ఎందుకు ప్రేమించాలి భగవంతుని అని జనరల్ గా ప్రశ్న వస్తాను, ఎందుకు ప్రేమించాలి? నా అజ్ఞానానికి దూరం ఉండటం కోసం భగవంతుని మనం ప్రేమించబడి, మనకున్న బలహీనతల నుంచి, మనకున్న పాపాల నుంచి, మనకున్న లోపాల నుంచి, మనకున్న నీటిని దూరం అవుతాం కాబట్టి భగవంతుని మనం ప్రేమించండి. ఎందుకు ప్రేమించాలి భగవంతుడు? నన్ను ప్రేమించండి, అదేంటి నన్ను సిగ్గు ఉండదా? అలా అడిగేస్తాను తప్పు కదా, అదేంటి భగవంతుడు అలా అడగొచ్చాను? నన్ను ప్రేమించండి, నా ఇంటి భక్తిగా ఉండండి, నన్ను నాకు పూజ చేయండి, ఇదే ఆయన ఆయన భగవంతుడు ఏమైంది? నన్ను ప్రేమించండి, నాకు ఇష్టమైన పని చేయండి, నన్ను సంతోషపెట్టండి, నన్ను ప్రేమించండి, నన్ను ప్రేమించండి. నన్ను ఎన్నిసార్లు అడుగుతున్నాడు, ఎప్పుడు జ్ఞాపకం వచ్చారు అడుగుతున్నాడు. ఆయన ప్రేమించడానికి ఏం లాభమా? జ్ఞానికి ఎంత కష్టపడి పని చేసిన వాడికి వచ్చే లాభం లేదు, పని చేయకుండా పని నుంచి పెట్టినంత మాత్రం అతనికి వచ్చే నష్టం లేదు. పని చేయటం వల్ల జ్ఞానికి లాభం లేదు, పని విడిచిపెట్టడం వల్ల ఎందుకు నష్టం లేదు. లాభ నష్టాలతో జ్ఞానికి సంబంధం, జ్ఞానికే సంబంధం లేదు, భగవంతుడితో సంబంధం లేదు. నీ 3 లోకాల్లో నేను పొందవలసిన వస్తువు ఒకటి లేదు, కానీ నేను పని చేస్తూనే ఉన్నానని భగవంతుడు వాసులు చేస్తున్నాను. ఈ 3 లోకంలోనే కాదు, ఈ 3 లోకాల్లో నేను పొందవలసిన వస్తువు అంటూ, నాకు కావలసిన వస్తువు అంటూ లేనే లేదు, అయినప్పటికీ నేను పని చేస్తూనే ఉన్నానండి భగవంతుడు వాసులు. ఎందుకు ఆయన ప్రేమించాడు మనం? ఈ ప్రకృతికి దూరం ఉండడం కాదు, ఇంద్రియాలకు దూరం ఉండడం కాదు, ఈ మనసుకు దూరం ఉండడం కాదు, మనల్ని బంధిస్తున్న మన అజ్ఞానానికి దూరం ఉండడం కోసం మనల్ని భగవంతుడు ప్రేమించమని అడుగుతున్నాడు. అది మనకుంటుంది. ఏ అధ్యాయంలో ఆయన జ్ఞాపకం వస్తే, ఏ అధ్యాయంలో స్ఫురిస్తే నన్ను ప్రేమించండి. నాకు భక్తులవుగా, ఉద్యోగులుగా, భక్తులుగా నన్ను మర్చిపోవద్దు. సదా నన్ను స్మరించండి, స్మరించండి. ఎందుకు అడుగుతున్నానంటే మనం ఆయన గురించిని బయటకు తెలిసేది. ఆయన నామాన్ని స్మరిస్తుంటే మన హృదయం నన్ను పెంటకుప్పలకు నిప్పు. అది కోప, అది రోప. ఎవరైతే భక్తుడిగా ఉంటున్నాడో, ఎవరైతే కామ్యకరణను విడిచిపెట్టిన వాడిని వాటికే నాకు ఇష్టడు. కామ్యకరణను ఎవరైతే విడిచిపెట్టారో వారి మాత్రమే వారి ఇష్టడు, వారి మాత్రమే నాకు ఇష్టం. కొంతమంది అంటూ ఉంటారు భగవద్గీతలో కూడా కర్మ చేయమని చెప్పాడండి. అలాగే నేను కర్మ చేస్తున్నానని చెప్తాడు. నేను చేసి కర్మ ఏంటి? భగవద్గీతలో చెప్పిన కర్మే. భగవద్గీతలు ఏ రకంగా ఈయన చేయమన్నాడు పని? వీళ్ళు చేసి పని ఉంటారు. భగవంతుడు కూడా చెప్పాడండి భగవద్గీతలో పని చేయమని. మేము అలాగే వీళ్ళు ఎలా చేస్తున్నారు పని? భగవంతుడు చెప్పిన ప్రమాణం ఏంటి? వీళ్ళు చేసి పని ఉంటారు. శుభాశుభ పరీక్షమేత్రియ ఏ నృష్యతి. నువ్వు సంతోషపడకు, నువ్వు ఏ విషయంలోనూ సంతోషపడకు. అంటే ఏలాటైతే ఎక్కడ వచ్చింది అనుకోని మీకు అనుకోని మాట వచ్చి నీ బాధ నీ దేహ బాధ్యంలో ఏలాటైతే ఎక్కడ వచ్చింది అనుకో సంతోషపడతాను. నీకు లక్ష రూపాయలు లాటరీ టిక్కెట్ తగిలిందని వార్త వచ్చింది అనుకోని మాట వచ్చింది. నీ మనస్సు ఈ వర్తమానం తెలియకముందు ఎలా ఉందో తెలుసున్నా కదా. సర్దార్ పటేల్ గారు ఒకసారి కోర్టులో వాదిస్తాడు, కోర్టులో వాదిస్తాడు అని భార్య చచ్చిపోయిందని టెలిగ్రామ్ వచ్చింది. నేను కోర్టులో ఉన్నాడు, భార్య చచ్చిపోయిందని టెలిగ్రామ్ వచ్చింది. ఆ తెలిపోయిన చదువుకున్నాను కాగితం చేసి వాదన చూసి ముఖంలో కానీ మనసులో కానీ ఏం వికారం కనపడే మార్పు కాదు. కొంతమంది చిన్న కష్టమైన మాట అంటేనే రక్తపోటు వచ్చేస్తే ముఖంలో మార్పు వచ్చేస్తుంది. కళ్ళు అడబడిపోతుంది ముసలు కొట్టే పటేల్కి తన భార్య చచ్చిపోయిందని టెలిగ్రామ్ వచ్చింది. కోర్టులు వాదిస్తున్నాడు కూర్చుంది, వాదన చేశాడు కూర్చుంది. ఆ జడ్జి గారు అడిగారు ఏంటంటే మధ్యలో మీకు తెలుసు అబ్బాయి ఏం లేదు నా భార్య తచ్చిపోయి తెలుగులో వచ్చింది వెళ్తానని పని చూశారు. ఆరు భార్య తచ్చిపోతే మంచిది కాదని చూశారు వాళ్ళు కర్మ అంటే అంత మాత్రం చేత తన భార్య మీద తనకు ప్రీతి లేదనుకోకండి. మీరు అది అని పొరపాటు మరి వికారం కలగలేదు అసలు. అంటే మీకు అనుకోని మీ దేహ ప్రారంభాన్ని బట్టి మీకు ఏదైనా మంచి జరిగినప్పటికీ మీరు పొంగిపోకండి. సంతోషపడద్దు. మీరు సంతోషం కూడా మనసులో ఒక వికారమే, దుఃఖం కూడా మనసులో ఒక వికారమే, ద్వేషం కూడా మనసులో ఒక వికారమే, భయం కూడా మనసు యొక్క వికారమే. ఇవన్నీ మనసులో ఉన్న దోషాలు, మనసు యొక్క వికారాలు. అది మైండ్ అంటేనే డిస్టర్బెన్స్. మీకు మైండ్ అన్నట్టే డిస్టర్బెన్స్ తప్పదు. కుదిరి ఉంటారు కదండి నాకు ఈ మధ్య దండెట్టుకున్నాను అంటే అది అది ఎవరు ఒంటి గారు ఉన్నాడు ఉంటామంటే ఒకరు ఉన్నా సరే కుదిరి ఉంటారు కదంటాడు. అంటే ఏంటి ఆడి మైండ్ ఏమైనా డిస్టర్బ్ చేస్తారు. పక్క వాళ్ళు కానీ ఏం చేస్తారు ఒంటిగా ఉన్నా సరే నాకు కుదిరి ఉంటారు కదంటే ఈ మధ్య దండెట్టుకున్నానండి దుఃఖం వచ్చారు. మీరు దండెట్టుకున్నా మనం చెబుతా ఆడి మైండ్ అది దండెట్టుకున్నాం. జ్ఞాని లక్ష నుండి మధ్యలో కూర్చున్నప్పుడు శాంతంగా ఉంటుంది. ఇంకా వాళ్ళు మనసులో కొంతమంది జనాలు చూస్తే పోయి వాళ్ళకున్న బట్టి ఉండిపోతుంది. అంటే మీ దేహ ప్రారంభాన్ని బట్టి జరగవలసింది జరుగుతూ ఉంటుంది. ఒకసారి మీకు ఫలితాలు రావచ్చు, మీరు ఒక ఛాన్స్ చిన్న పని చేసినా పెద్ద ఫలితం రావచ్చు. అప్పుడు మీరు ఏం గర్వపడకండి, సంతోషపడకండి. అది కూడా ఒక మానసిక వికారం అంటున్నాడు. ప్రెజర్ కూడా ఈ ప్రెజర్ అనేది కూడా ఈ నెంటల్లో మైండ్ వచ్చి డిస్టర్బెన్స్ చేస్తున్నాడు భగవంతుడు వాసులు. ఎవరిని ద్వేషించకండి నా దృష్టి. అంటే నువ్వు ఒకసారి మనకు అక్కర్లేని గొడవ వచ్చి నిలబడతా ఉంటాను. నా చెవులతో వినకూడని మాటలు ఎవరో ఒకరు మనం అంటూ ఉంటారు. మనకు నష్టం కలిగించే పనులు కూడా ఎవరి వాళ్ళు ఎవరో చేస్తుంటారు. అప్పుడు కూడా మీకు ద్వేషం రాదు. సంతోషం ఏదైనా అయితే వికారము, ద్వేషం కూడా మనసు యొక్క వికారం. నా ద్వేషి ఎవరిని ద్వేషించండి, మీరు ఎవరిని ద్వేషించకండి. అంటే ఎవరైనా మీకు అపకారం చేసినప్పటికీ వాళ్ళని ద్వేషించకండి చూస్తున్నాడు. అది నా కోసం భగవంతుడి కోసం విడిచిపెట్టండి. మీరు నాకు అపకారం చేసినప్పటికీ భగవంతుడు నన్ను అడుగుతున్నాడు కాబట్టి భగవంతుడి కోసం విడిచిపెట్టాడు మనం. ఈ పుస్తకం ఉందనుకో మీరు ఎవరికి వచ్చి నా సొత్తు నేను ఇంటి పట్టుకోతాను. ఈ పుస్తకం మీరు ఎక్కడతారు నన్ను ఈ పుస్తకం నేను జిమ్ వచ్చి పెట్టుకోవాలని నాన్నగారి పుస్తకం అంచడానికి పట్టి ఈ పుస్తకాన్ని కింద పడేస్తాను అనుకోండి యథార్థంగా నాన్న. అదేవిధంగా భగవంతుడు నా దేహ ప్రారంభాన్ని బట్టి ఎటువంటి పరిస్థితుల్లో పెట్టినా కానీ పుస్తకం ఏదైనా కానీ నాన్న దెబ్బలాడదు. నేను కూడా ఎటువంటి క్లిష్ట పరిస్థితిలో భగవంతుడు నన్ను పెట్టినప్పటికీ నేను ఈశ్వరుని ఎదురు తిరగకుండా ఈశ్వరుడు శరణాలు చేయండి. ఈ దేహాన్ని ఎలా ఉపయోగించుకుంటావు, ఈ మనసును ఎలా ఉపయోగించుకుంటావు, ఈ పనిముట్ల కింద గుళ్ళల కింద నువ్వు ఉపయోగించుకో. నీ సంకల్పం నెరవేరుగాక. నా సంకల్పం నెరవేరినా నెరవేరకపోయినా, నా కోరిక నెరవేరినా నెరవేరకపోయినా, నా దృష్టి నెరవేరినా నెరవేరకపోయినా, నీ సంకల్పం నెరవేరుగాక, నీ యొక్క దృష్టి నెరవేరుగాక, నీ హృదయంలో ఉన్న విషయాన్ని నెరవేరుగాక అని భగవంతుని నీ సంకల్పం నెరవేరుగాక నా సంకల్పం నెరవేరవచ్చు నెరవేరకపోవచ్చు అని పూర్తి శరణాలకు ఎవరికైతే పొందాడు భగవంతుడి పట్ల వాడి మీద వాడి భగవంతుడి యొక్క కరుణ వచ్చి మీరు భగవంతుడు నాకంటే మీరు ఎక్కువ ప్రేమిస్తున్నారు కూడా మీరు తొందరగా మోస్తాను కదా. నేను నిజం చెప్తాను నాకంటే మీరు అందరూ మోస్తాను ముందండి. ఇంకా మేము బలకట్టండి బలకట్టని కలుస్తుంది అది బలకట్టు మీద అనేది మేము దాటి వెళ్తా ఉంటాను. ఆ బలకట్టి ఎక్కడ ఉందంటే ఏ రోజు చూసి ఏ సంవత్సరం చూసినా అక్కడ ఉంటుంది. నా బతుకు కూడా బలకట్టు పోతాయి. ఆ బలకట్టి మీద దాటి వాళ్ళు వెళ్ళిపోతాను. ఎంత మళ్ళీ వేలాది మళ్ళీ వెళ్ళిపోతాను, లక్షలాది మళ్ళీ వెళ్ళిపోతాను. అంటే మేమేదో మీకంటే ముందు బాగుపడిపోతామని మీరు అనుకోవద్దు. నాకంటే మీరే ముందు బాగుపడతాను. మాకంటే మీరే ముందు మోస్తాను సార్. నేను ఇరుకు ద్వారమైన పడి ఉన్నా, మీరే ముందు విశాలమైన ద్వారం ద్వారా ఈశ్వరుడు యొక్క ఒడిలో ఉంది. మీ సంతృప్తి కోసం నేను మీ మాటలు చెబుతున్నాను, లేకపోతే నా హృదయాన్ని చల్లగించి నా హృదయాన్ని చెదిరించి మాటలు వస్తున్నాయి. నాకు తెలిసి ఈశ్వరుడు తెలుస్తాను, నేను చెప్పే మాట హృదయపూర్వకంగా చెబుతున్నాను, లేకపోతే నీ సంతోషం కోసం చెబుతున్నాను, నేను ఈశ్వరుడు తెలుస్తాను. నీ గౌరవాన్ని దృష్టిలో పెట్టుకున్నాక నేను ఈ మాటలు చెబుతుంటే నాకు ఒక్క మార్పు పడి ఈశ్వరుడు ఈశ్వరుడు ప్రీతి కోసం నేను ఈ మాటలు చెబుతుంటే నాకేమో నేను మార్పులు పడతాయి. కానీ నీ గౌరవం కోసం, నీ యొక్క గొప్పల కోసం నేను ఈ మాటలు చెబుతాను. నాకు నీ గొప్పల వల్ల నాకు చెప్పలు వస్తాయి కానీ నాకు మోక్షం కాదు. అసలు భక్తి అనేది అకారణంగా ఉండాలండి. కొంతమంది ఇంట్లో ఏదైనా కష్టాలు ఉంటే బతకలేదు, గొప్పనే ఉంటుంది కానీ అకారణంగా రావాలి. అటువంటి నేను ప్రేమిస్తున్నారు కారణం నాకు కనపడకూడదు, వాడికి ముఖ్యం. కొంతమందికి ఇంట్లో సంకటం వస్తే వెంకటరమణ జ్ఞాపకం అంటారు. ఇంట్లో సంకటం రావాలి, ఇంట్లో సంకటం రాకుండా వెంకటరమణ జ్ఞాపకం రావాలి. అలా కారణం వల్ల భక్తి కలిగిందని తప్పని ఉండాలి వ్యాపార భక్తి. కారణం వల్ల కానీ భక్తి కలుగుతుంది, భక్తి కాదని నేను అన్నాం, అది వ్యాపార భక్తి బిజినెస్. నా చోచి దుఃఖం కూడా పనికెళ్ళాలి. మీరే దేనికి దుఃఖపడుతున్నారు? ఏది జరిగినా జీవితంలో ఏది జరిగినా అంత ఈశ్వర సంకల్పం ఉంటున్నాం. మీరు దుఃఖపడితే మనసు శరీరం రెండు పాయి, ఈ రెండు పనిముట్లు మనకి మోక్షాన్ని సంపాదించుకోవడం కోసం. ఈ దేహము ఈ మనసు మనకు పనిముట్లు. మనకు ఎక్కువ దుఃఖం వస్తుంటే ఈ శరీరం మనసు ఈ రెండు పనిముట్లు పాడు. ఎటువంటి సంఘటన జరిగినా సరే దుఃఖం రాదు. స్వామి వివేకానంద అన్నారు, నీకు ఎప్పుడైనా కష్టం వస్తుందో దుఃఖం రాదు. దొనపోతున్న ఏగల వాళ్ళకి దొనపోతు చేయండి. స్వామి వివేకానంద ఏం అడిగారంటే నీకు ఎప్పుడైనా దుఃఖం వస్తుందని చెప్పి, నాకు ఎప్పుడైనా దుఃఖం వస్తుందని రావడం దొనపోతున్న ఏగవాళ్ళని అంటాను. నేను దొనపోతున్నాను అన్నారు. దొనపోతున్న ఏగల వాళ్ళకి ఇది ఎలా ఉంటుందో, దొనపోతు ఎలా ఉంటుందో, నాకు వచ్చే కష్టాలు, నాకు వచ్చే దుఃఖాలు, నాకు వచ్చే నష్టాలు ఎన్ని అభివృద్ధి అన్నాడు స్వామి వివేకానంద. రామ్మోతులకి సాగుబోతులకి దూరంగా ఉండాలని చెప్తారు పైన. రామ్మోతి దగ్గరికి వెళ్ళదు, సాగుబోతి దగ్గరికి వెళ్ళదు. సాగుబోతు అకారణంగా తీసేస్తారు మనం. అందులో రామ్మోతుల దగ్గర సాగుబోతుల దగ్గర దూరంగా ఉండమని చెప్తారు. నకాంక్షది ఏమి కోరవుతాను, ఏమనుకున్నారు కోరకపోతే ఎలా అండి, మా పనులు ఎలా అవుతాయంటారు. కోరకపోయినా మీ పని అయిపోతుంది. ఎలాంటి అదనాడు జీవిస్తాయి. మనం అందరం అరుణాచలం వెళ్ళాలని కోరుకున్నాం. అయినా చదువుకు మొరలు ఏం చేశాడంటే మెడ్రాస్ లో కూడా కారు రెడీ చేశాడు. అంటే భక్తులు ఏమి నొప్పి కలగకూడదని ఇక్కడ రైల్వేలో దక్షిణ రిజర్వ్ చేశాం, మెడ్రాస్ లో కార్లు రైలు చేశాం, 3,000 రూపాయల ముందు రమణాశ్రమానికి అంటే బిల్లింగ్ కేటాయించాం, శుభ్రంగా అక్కడ ఏంటి ఇబ్బంది పడకూడదని మన ప్రయాణం అందరూ కోరుకుంటే పని నెరవేర్చి చివరికి గీతాభవనం చెప్తాం. డాక్టర్ గారి అరుణాచలం మీద కంటే గీతాభవనం మీద ఎక్కువ ప్రేమ పనులు ఎందుకంటే కాపారం గీతాభావంలో నేను గవర్నమెంట్ ఏదో ఉపన్యాసం క్యాసెట్ తిన్నాడు రోజుగా క్యాసెట్ అని చెప్తాను. మా ఇంటి కొన్ని దిగుతా ఆ రోజున ఏమన్నారంటే ఏమంటే అరుణాచలం ప్రయాణం వెళ్ళడం అన్ని బాగున్నాయి కదండి, కాపారం గీత ఉపన్యాసం చెడిపోతాను అన్నాడు అన్నారు పాపం. ఆయన చెడిపోయింది మన కలిసి, మనకి అరుణాచలం వెళ్ళాలన్నా వెళ్ళదు, కానీ కాపారం గీతాభావం రావాలంటే గీతాభావం రావాలి అరుణాచలం ఆయన వెళ్తే. ఈశ్వరుడు జీవుల్ని వారి వారి ప్రార్థమను అనుసరించి నడిపిస్తూ ఉంటాడు, ఈశ్వరుడు జీవుల్ని వారి వారి ప్రార్థన అనుసరించి ఆడిస్తూ ఉంటాడు. ఎవరికి ఎప్పుడు జరగాలని జరుగుతూ ఉంటుంది, ఇల్లు యొక్క ప్రార్థాన్ని అనుసరించి ఈశ్వరుడు వారిని ఆడిస్తూ ఉంటాడు. ఇదంతా ప్రపంచం మన ఇండియాలో రెండు పనులు చేసి అంటే మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇందుగా కొంతమంది కళ్ళు చూసి ఎంతో పూర్వం కనిపిస్తుంది, కొంతమంది కళ్ళు చూస్తే భగవాన్ మీరు బుద్ధి రేపు కళ్ళు చూడండి భగవాన్ కలిసి. కొంతమంది లోపల ఎంత నిలుస్తుందో, లోపల ఎంత ద్వేషం ఉందో, లోపల ఎంత అసూయ ఉందో, లోపల ఎంత కక్ష ఉందో ఆ కళ్ళు చేసుకుని చూస్తారు. ఆ కళతో మనం చూపిస్తారంట, మన దూరత్వంలో మన కళలో కనిపిస్తా ఉండండి, మన హృదయాలు దయాత్మ ఉన్నాయా కళలో. ఎవరి హృదయం అయితే దైవుల హృదయం అదే భగవంతుడి యొక్క దేవాలయం. మీ గుళ్ళో దేవుడు ఉండడు, మీ హృదయంలో దైవం చేసిన హృదయం ఉంటాడు. చిత్రమాని ఎవరైతే సమానంగా చూసుకుంటున్నాడో నిండని స్థితిని మౌని మౌనంగా ఉంటున్నాడు. మాటలు వెండి మౌనం బంగా, మాటలు వెండి మౌనం బంగా. ఏదైనా ఒక వస్తువు మీద లేదా ఒక ఇంటి మీద ఒక ఊరి మీద ప్రత్యేకమైన అపేక్ష పెంచుకుంటే అది కూడా బంగం. వందల మహాశయ ఒక రాష్ట్రం కాదు, ఒక జిల్లా కాదు, ఒక ఊరి కాదు, ఒక దేశం కాదు, మొత్తం ప్రపంచం అంతా కూడా ఎవరికైతే తన కుటుంబంగా భావిస్తున్నారు వారి మహాశయ అలా ఎవరైతే భావించవచ్చు. చిరమతి ముఖ్యమైన బుద్ధి, చిరమతి ముఖ్యమైన బుద్ధి ఉండాలి, నిర్మలమైన బుద్ధి ఉండాలి, ఏకాగ్రమైన బుద్ధి ఉండాలి. వ్యవసాయాత్మిక బుద్ధి అంటే వ్యవసాయాత్మిక బుద్ధి అంటే నిశ్చలమైన బుద్ధి, నిర్మలమైన బుద్ధి, పరమ మిత్రమైన బుద్ధి. అంటే ఎవరికైతే నిశ్చలమైన బుద్ధి ఉందో, ఎవరికైతే నిర్మలమైన బుద్ధి ఉందో, ఎవరికైతే ఏకాగ్రమైన బుద్ధి ఉందో, ఎవరికైతే ఒంటరి బుద్ధి లేదో వారి మటుకి ఈశ్వరుని సాధించారు, వారి మటుకి జ్ఞానం. ఎవరి బుద్ధి అయితే శుద్ధి అయ్యిండు, ఎవరి బుద్ధి అయితే నిర్మలంగా ఉంటాడు, ఏకాగ్రంగా ఉంటాడు, పవిత్రంగా ఉంటాడు, కలివిడంగా ఉంటాడు, అటువంటి బుద్ధి గెలవాలంటే నాకు చాలా ఇష్టం. మీ దేహానికి ఇచ్చే గౌరవం కూడా మీ బుద్ధికి ఇవ్వరా, మీ ఇంటికి ఇచ్చే గౌరవాన్ని కూడా మీ బుద్ధికి ఇవ్వరా, మీరు దొరుకునే బట్టలకు ఇచ్చే గౌరవాన్ని కూడా మీ బుద్ధికి ఇవ్వరా, మీరు అలంకరించుకునే వస్తువుని ఇచ్చే విలువ కూడా మీ బుద్ధికి ఇవ్వరా. మీరు ధర్మామృత విధానం యథోక్తం ప్రయోగపడతే ఎంతవరకు మనం కొన్ని మాటలు చెప్పుకున్నాం, ఇది అమృతం చూసుకున్నాం. ఇంతవరకు మనం చెప్పుకునే మాటలు అమృతం అంటే భగవంతుడు చెప్తాడు, నేను చెప్పడం లేదు భగవంతుడు చెప్తాడు. ఇంతవరకు మనం చెప్పుకున్న మాట సామాన్యం కాదు, అమృతం. అమృతం ప్రతమంటే తెలిపోయి మృతం అంటే చనిపోయింది, అమృతం అంటే చావు లేదు. దేనికి చావు లేదు? ఆత్మకు చావు లేదు. ఇంతవరకు మనం చెప్పుకున్న మాటలు ఆచరిస్తే, ఇంతవరకు మనం చెప్పిన మాటలు మనం గౌరవిస్తే అమృతంతో సమానం ఆత్మ దగ్గరికి తీసుకెళ్తాయి. అంతే అమృతంతో సమానం ఈ మాట మనం గౌరవించే వాస్తవాలు కాదు. అమృతంతో సమానం ఇంకే అమృతం ధర్మం. ఇంతవరకు నేను చెప్పిన మనం ధర్మం ఇదే ధర్మం. సర్వ మహర్షి మీరు మెడలో పెట్టుకునే వస్తువులు ఎంత మీరు వస్తున్నారో కనీసం ఈ మాటలు అంటే ఎందుకురా? మీ బంగారాన్ని మీరు దాచుకుంటున్నారే, అరే ఈ మాటలు మీరు దాచుకోరా. మీ బంగారాన్ని మీరు జాగ్రత్త పెట్టుకుంటున్నారే, అరే ఈ మాటలు మీరు జాగ్రత్త పెట్టుకోరా. కనీసం మీ బంగారానికి మీరు విడిగిపోయి మాటలు ఇవ్వరా? మీ బంగారానికి మీద భగవంతుడికి లేదా? భగవంతుడు చెప్పిన మాటలు లేదు. మీ బంగారాన్ని విడిచిపెట్టకపోయినా మీ బంగారాన్ని విడిచిపెట్టి మీరు వెళ్ళిపోతారు కదా. కానీ మీకు కూడా వచ్చే ఈ మాటలకి, మీకు కూడా వచ్చే ఈ స్వామికి, మీకు కూడా వచ్చే భగవంతుడికి, మీకు కూడా వచ్చే శాశ్వతుడికి వచ్చేది ఆ మాత్రం గౌరవించాలి. మీ మాటలు గౌరవించడం కోసం మీ దేహాన్ని మీరు మర్చిపోలేరా? మీ మనసును మీరు మర్చిపోలేరా? మీ ఆంతరాన్ని మీరు మర్చిపోలేరా? మీ బంగారాన్ని మీద నేను గౌరవం అన్ని మీ గౌరవం అన్ని మీరు మర్చిపోలేరా? నాన్నగారు మీరు చెప్పిన మాటలు కానీ, భగవంతుడు చెప్పిన మాటలు కానీ బంగారంతో సమానం కాదని మీరు అనొచ్చు. బంగారంతో సమానమైన మాటలు మీరు చెప్పండి. నేను నేను నా చేతస్థం కానీ నీ మనస్సు మీకు తెలియకుండా మీకున్న వస్తువులు మీకు ఎలా వెళ్ళిపోతాను? ఆ విధంగా మీకు తెలియకుండా మీ మనస్సు భగవంతుడు చెప్పిన మాటల మీద నేను వచ్చినప్పుడే మీకు జ్ఞానం కలుగుతుంది. మిమ్మల్ని ఏం బహు మహిమంటాం లేదు, మిమ్మల్ని ఏం బహు మహిమంటాం లేదు, మిమ్మల్ని ఏం చేరాలు చేయమంటాం లేదు, మిమ్మల్ని ఎక్కడా అడగటం లేదు, మిమ్మల్ని రూపాయలు అడగటం లేదు, మీ గంటలు మేము అడగటం లేదు, మీ గౌరవాలు అలా అడగటం లేదు. కనీసం ఈ రోజు ఈ గీతాభవనంలో భగవంతుడు చెప్పిన మాటల మీద మీరు గుర్తు పెట్టుకోవడం, కనీసం మిమ్మల్ని జ్ఞాపకం పెట్టుకోవడం కదా. నేను అడిగి మొత్తం నేను ఏ విధంగా చెప్పాను? మీ సొంత ప్రభుత్వాలు పెంచకండి. నేను ఏ రకంగా అయితే చెప్పాను, ఎక్కడ చెప్పాను, ఎప్పుడు చెప్పాను, ఎలా ఆచరించమన్నాను, ఎలా ప్రవర్తించమన్నాను, ఎలా నడుచుకోమన్నాను, ఎలా కూర్చోమన్నాను, ఎలా నిల్చోమన్నాను, ఎలా నడవమన్నాను, ఎలా ప్రవర్తించమన్నాను, సమాజంతో ఎలా ఉన్నాను, మీతో మీరు ఎలా ఉండాలి, మీస్టోడి పట్ల ఎలా ఉండాలి, మీస్టోని ఎలా గౌరవించాలి, మీస్టోని ఎలా ధ్యానించాలి, తోటి మానవులు ఎలా చూసుకోవాలి, మీరు జీవిస్తూ తోటి మానవులు జీవించడానికి ఎలా సహకరించాలి, ధర్మంతో సమానమైనటువంటి అమృతంతో సమానమైనటువంటి మాత్రమే చెప్పుకొచ్చాను. నేను ఎలా చెబితే అలా ఆచరించాలని ప్రయత్నించి నేను చెప్పిన ప్రకారం వినండి. ఉపాసతే నేను ఉపాసించండి, నేను ఆచరించండి. మీరు విగ్రహం, మీరు విగ్రహం ఆరాధిస్తున్నారు. ఈ రోజు మీ ఇంట్లో ఇంట్లో సూర్య విగ్రహం ఉంది, కృష్ణ విగ్రహం ఉంది, యేసు విగ్రహం ఉంది, రాముడి విగ్రహం ఉంది, ఎన్నో ఫోటోలు ఉన్నాయి. మీరు దండలు పెడుతున్నారు, అక్షతలు వేస్తున్నారు. మీ ఫోటోలు మీరు ఎలా ఆరాధిస్తున్నారు, మీ విగ్రహాన్ని మీరు ఆరాధిస్తున్నారు, మీ దేవునికి ఎలా అభిషేకాలు చేస్తారు. అదేవిధంగా నేను చెప్పిన ఈ మాటల్ని ఆరాధించండి, గౌరవించండి, అభిషేకాలు చేయండి, వీటిని ఆచరించండి, వీటిని ఉపాసించండి. భగవంతుని పది పది మీరు చూపించినట్టు వినపడతాం కదా. ఉండే ఉన్న రాళ్ళకి ఎన్ని దిగుకొని మాటలు దిగరా, శవాలకు ఇచ్చే దిగుకొని మాటలు దిగుకోరా, రాళ్ళకి ఇచ్చే దిగుకొని మాటలు దిగరా. అంతకంటే తీసుకుని నేను చెప్పిన ఈ మాటను ఉపాసించండి, వీటిని ఆరాధించండి, వీటిని గౌరవించుకోండి. ఈ ఉదయ సింహాసనం వీటిని ప్రతిష్ఠండి. కేవలం మనుషుల్లో దేవుడు చూడకుండా కేవలం రాయణ చూడడానికి అలవాటు పడి ఈ మనుషులు ఈ మాటను గౌరవిస్తారా? పెద్ద దానాహం. వీటిని విశ్వసించండి, నా మాటను విశ్వసించండి, నా మాటను నమ్మండి. చేయొచ్చు, గాంధీ గారు చెప్పారు, విశ్వాసం కలుగుతుంటే కొండలు కూడా కాకుండా. మీరు చెప్పిన మాటలు విశ్వసించండి, మీరు నమ్మండి. ఎంతకాలమైతే పైన సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటాడో, ఎంతకాలమైతే ఈ రాత్రి పనులు వస్తూ ఉంటాయో, ఎంతకాలమైతే కాలచక్రం తిరుగుతూ ఉంటుందో, అంతకాలం కూడా మీరు చేస్తూ పెట్టారు. ఎవరికి చెప్పండి, భారతదేశ రాజ్యాంగం లాంటి కాదు. భారతదేశ రాజ్యాంగం 1947 స్వరాజ్యం వస్తే ఇప్పుడు 90 సవరణలు వచ్చింది. రోజులు సవరణ చేసే పంచాయతీ బోర్డు చట్టం లాంటిదే భారతదేశ రాజ్యాంగం లాంటిది కాదు. శాశ్వత చట్టం ఎకనామిక్ రాష్ట్రమైన కిటికీ నవోన్నతమైన కిటికీ తీసిపోయి శాశ్వత చట్టం. మా ప్రభు ఈ మాటలు కాదు, మీరు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను, తల ఉంచి నమస్కరిస్తున్నాను. మీ మాటలు కాదు, శాశ్వత సత్యం మీ మాటలు కాదు. ఇందులో దేవుడు ఉన్నాడని మీరు ఎలా అనుకుంటున్నారు? దేవతలు వెంకటేశ్వర స్వామి అన్నా దేవుడు అన్న చేస్తూ ఉన్నాడని మీరు ఎలా అనుకుంటున్నారు? ఈ మాటలు కాదు, భగవంతుడే మాటల రూపంలో ఉన్నారు. ఈ మాటలే భగవంతుడు అని అంత గౌరవం ఉంచండి, ఈ మాటను ఉపాసించండి. మీ మాటలే దేవుడితో మీరు అనుకుని, ఈ మాటలకి దేవుడికి ధరలు లేదని మీరు అనుకుని, ఈ మాటలకి దేవుడికి ధ్యానం లేదని మీరు అనుకుని, దేవుడితో సమానంగా ఈ మాటల కూడా మీరు గౌరవించమని సమయంగా సగౌరవంగా సుస్పష్టమైన అందరికీ చేతులు గౌరవించి నమస్కరిస్తున్నాను. అంతేకాదు చిత్తదాన శ్రద్ధ కలిగి ఉండండి. శ్రద్ధ కలిగి ఉండి శ్రద్ధ లేకపోతే జ్ఞానం రాదు. అత్యర్థం వాళ్ళకి జ్ఞానం రాదు. ఎవరికైతే శ్రద్ధ ఉందో వారికి జ్ఞానం వస్తుంది, ఎవరికైతే శ్రద్ధ లేదో వారికి జ్ఞానం రాదు. అది సోదర మహర్షి గారి శ్రద్ధకి రెండు అక్షరాలు, ఈ రెండు అక్షరాలు మీరు మర్చిపోకండి. పుట్టిపచ్చినట్టుగా పచ్చిమరుగా చేయడానికి కారణం ఎక్కువ. శ్రద్ధ అనేది రెండు అక్షరాలే. ఈ రెండు అక్షరాలు మీరు మర్చిపోకండి జీవితంలో. శ్రద్ధ అంటే ఎన్ని అక్షరాలు? రెండు అక్షరాలే. ఈ రెండు అక్షరాలు ఎవరైతే మర్చిపోవడానికి జ్ఞానం లేదు. మన ధర్మ శ్వాసపోయిన చర్య ఎవరికైతే విశ్వాసం సాగు, వారికైతే పరిపూర్ణంగా హృదయపూర్వకంగా నిండు మనస్సులు ఎవరైతే నన్ను నమ్ముతున్నారు, అటువంటి వారితో నాకు ఇప్పుడు ఇష్టడు ఇష్టం అని చెబుతున్నారు. దానికి అతీవ ప్రియ ఇక్కడు, అతీవ ప్రియ ఇక్కడ ఇష్టం అంటే అత్యంత ప్రియ. నా మీద నువ్వు విశ్వాసం చేయించుకున్నావు అన్నారు. మామూలు ఇష్టడు కాదు, మామూలు మామూలు ప్రియుడు కాదు, అది ప్రియ ఇష్టం. మీరే ఇష్టం నాకు అత్యంత సోదర మహాశివ
ఇక్కడి నుంచి అరుణాచలం వెళ్ళాలంటే, ఇక్కడ నుంచి కాశీ వెళ్ళాలంటే మనం బట్టలు సర్దుకుంటున్నాం, చెట్లు సర్దుకుంటున్నాం, ఈ శరీరాన్ని బయటకు ఎంతకాలం మళ్ళీ కాకారం వచ్చేసే ప్రయాణానికే మనం ఎన్నో నాలుగు రోజులు సర్దుకుంటున్నాం కదా, మళ్ళీ కాకారం రాదు, మళ్ళీ శరీరంలో రాదు, ఆ ప్రయాణానికి ఏం చెప్పాం? కేవలం మూడు శ్లోకాలు మనం నేను జ్ఞానం చేయలేదు, ఇంకా చెప్పవలసింది కానీ పైన ఇచ్చింది, నేను క్షమించింది. ఆరు దీని తర్వాత ఆ దూడ మీద ఉన్న నాయన ఆవేదం చేసి నాకేస్తాడు. అదేవిధంగా భగవంతుని మనం ప్రేమిస్తుంటే మనల్ని దుబ్బునాను కూడా భగవంతుని నాకేస్తాడు. అటువంటి స్థితిని మనం అందరం కమ్మని, అటువంటి భక్తిని కలవదీయాలి, నిశ్చుని కాదు, నటించడం జీవితం. మనందరం సినిమా యాక్టర్స్ని కాదు, జీవితం నటించడం, హృదయపూర్వకం నిశ్చుని ప్రేమించండి. నీ మనస్సుని, నీ బుద్ధిని, నీ హృదయాన్ని నిశ్చుని సమర్పించండి. నిశ్చుని ప్రేమిస్తుంటే నిశ్చుడు మీకు ఏది మంచిదాన్ని తెలుసు, ఏ జన్మ మంచిదాన్ని తెలుసు, ఏ లోకం మంచిదని తెలుసు, నీకు ఏది మంచిదో నీకంటే ఇప్పుడు విశ్వడు తెలుసు కాబట్టి విశ్వడు ఏం శరణాలి, విశ్వడు పూజించండి, విశ్వడు నమ్మకం కాబట్టి గీతాలను ఉన్నవారికి ఇంకొక వ్యాపారం గ్రామ పెద్దలందరూ కూడా మనకు ఆతిథ్యం ఇచ్చినటువంటి హృదయపూర్వక నమస్కారం. హరే కృష్ణ 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 హరే రామ, హరే రామ హరే రామ 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 హరే గారు, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే గారు, హరే రామ హరే రామ 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 హరే గారు. మంత్రి చెప్పిన మాటలు మీదైనా బుద్ధి చేయడం లోకల్లో కోసం తెలియదు. రోజు చెప్పిన మాటలు కనుక మనం వెళ్ళకపోతే మరణించింది కదా, చీకటి లోకాలు కదా, కళ్ళు పూర్చుకున్న వెనుకలు కనపడదు, చీకటి లోకాలు కదా, చీకటి లోకాలు మన కోసం కనిపిస్తుంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ, హరే రామ హరే రామ 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 హరే రామ, హరే కృష్ణ.